నేను ఆత్మకుంటున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలో అప్పుడు అక్కడ అది అలా జరుగుతుంది. అదంతా ఈశ్వర నిర్ణయం, ఈశ్వర నిర్ణయం ప్రకారం జరుగుతుంది అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర. ఈ రోజున ఒక పుణ్యక్షేత్రానికి ఈ గ్రామం పేరు ముక్కమల. అంటే ఒకే కమలానికి ఒకే కాండకి మూడు కమలములు వచ్చినాయని దీనికి ముక్కమల. తర్వాత దీనికి వ్యవహారంలో ముక్కామల అనే పేరుగా దీని ముక్కామల అని చూపిస్తాం. ఈ ముక్కమల క్షేత్రానికి మనం అందరం ఇచ్చేస్తాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. తర్వాత మనకి సదాకాలంగా తెలుగుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చూడటానికి వస్తూ ఉంటారు. వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం మన రోడ్డు పక్కన ఉంది తెలుగులో. వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం అక్కడ ఏంటంటే అక్కడే అగ్ని ప్రవేశం చేసింది అమ్మవారు అని ఊర్వలంచి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు శ్రీధర స్వామిజీ చెప్పింది ఏంటంటే ఆవిడ స్వగ్రామం తెలుగుండ కానీ అగ్ని ప్రవేశం చేసింది ముక్కమల గ్రామంలో అని ఇప్పుడు శ్రీధర స్వామిజీ నిదర్శనాలతో మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్య బ్రహ్మదేవుడు ఇక్కడ విగ్రహం చేశాడు. తర్వాత వాసవి కన్యక పరమేశ్వరుడు ఇక్కడ సోమగొండంలో సోమగొండంలో ఆగుతాయి సోమగొండంలో ప్రవేశించినటువంటి స్థలం. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్యుడు మురుగన్ని కూడా ఇక్కడ తపస్సు చేశాడని ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడని అదే కుమారక్షేత్రం అని కూడా అంటారని. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఎవరికి ఈ ముక్కమల క్షేత్రానికి ఈ గ్రామానికి చాలా పేర్లు ఉన్నాయి. ఈ మరుగుపొడితే నీకు క్షేత్రము కానీ మరుగుపొడితే నీ క్షేత్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దేశం అంతా ప్రచారం చేస్తాం. ఈ రోజు మనం పుష్కర స్నానం, మన అందరం కూడా పుష్కర స్నానం. పుష్కరం అనేవాడు మహాజ్ఞాని. ఆ పుష్కరుడు అనేవాడు జ్ఞాని, మహాజ్ఞాని, ఆత్మసాక్షాత్కారం పొందినవాడు. వాడు బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో ఉండేవాడు. బ్రహ్మదేవుడి కమండలం ఒకసారి బృహస్పతి అంటే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఏమన్నాడంటే అసలు పుష్కరుడు అనేవాడు జ్ఞాని. ఆ పుష్కరుడు పవిత్రుని చేస్తాడు, మానవుని పవిత్రుని చేస్తాడు. తర్వాత ఆయనకి జలరూపంలో ఉండే శక్తిని కూడా బ్రహ్మదేవుడు ఆయన మహాజ్ఞాని. ఆ పుష్కరుడు నాకు ఎమ్మని ఒకసారి బ్రహ్మదేవుని బృహస్పతి దేవతల గురువు ఆయనకి ఆ కమండలం నుంచి బయటకు రావటం, బ్రహ్మదేవుని ఇంటికి రావటం ఆయనకు ఇష్టం లేదు. ఎవరికి ఏమయ్యా మరి ఈయనకి రావటం ఇష్టం లేదు, ఆయన కావాలా నువ్వంటావు, నాకు పుష్కరుడు కావాలని నువ్వంటావు, ఆయనకి ఇంటి నుంచి కమండలంలోంచి బయటకు రావటం లేదు రావటం ఆయనకి ఇష్టం లేదు. ఒక రాజీ మార్గం సూచిస్తాను ప్రతి నదిలో కూడా నువ్వు అంటే ఒక రాసుడు నువ్వు ఒక రాసుడు. ఇప్పుడు సింహరాశుడు గురుడు సింహరాశుడు ఇలా మధ్యాహ్నం 1 గంటకు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి ఆ గురుడు అంటే బృహస్పతి సింహరాశిలో ప్రవేశం. అంటే ఈ రోజు నేను గోదావరి పుష్కరం అంటే అసలు పుష్కరణి అంటేనే తీర్పు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉంది చెరువు ట్యాంకు పని, దాని పుష్కరణి అంటే జలం, అది తీర్థం. ఇదంతా పుష్కరుడు. ఆ పుష్కరుడు జల రూపంలో పడ ఉండే శక్తిని ఆయనకి బ్రహ్మదేవుడు అనుగ్రహం. అంటే పుణ్య నదుల్లో మీతోటి 12 రోజులు కలిసి ఉంటాడని బ్రహ్మదేవుడు బృహస్పతి. బృహస్పతి దేవతల గురువు అనిపించింది. బృహస్పతి గ్రహ రూపంలో ఈ సింహరాశిలో కలిసినప్పుడు ఈ 12 రోజులు మాత్రమే కలిసి సంవత్సరానికి 12 రోజులు మాత్రమే బృహస్పతితోడు కలిసి ఉంటాడు. ఎవరు? పుష్కరుడు. తర్వాత బ్రహ్మదేవుడు కమాండర్. ఒక 12 రోజులు ప్రతి సంవత్సరం ఒక 12 రోజులు కలిసి ఉంటాడు. ఈ సంవత్సరం గోదావరి నదిలో 12 రోజులు కలిసి వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఎవరు? పుష్కరుడిని బృహస్పతిని. మళ్ళీ వచ్చి సంవత్సరం 12 రోజులు కృష్ణారాజులో కలిసి ఉంటారు 12 రోజులు. అది మరి కృష్ణా పుష్కరాలు అంటే ఒక్కో రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరం వస్తూ ఉంటుంది. ఆ 12 రోజులు ఎక్కడ ఉంటారు? ఆ 12 రోజులు పుష్కరుడును గురువు బృహస్పతి కలిసి ఉంటారు. ఆ పుష్కరుడికి జల రూపంలో ఉండి మనిషిని పవిత్రం చేసే శక్తిని బ్రహ్మదేవుడు. అంటే ఈ 12 రోజులు ఎవరైతే స్నానాలు చేస్తారో వారందరూ పవిత్రులు అవుతారు, దోషాల్లోంచి విముక్తులు అవుతారు. అంటే దోషాల్లోంచి విముక్తులు అవుతారు, పవిత్రులు అవుతారు, పరమ పవిత్రులు అవుతారు. ఈ స్నానాలు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ ఏంటంటే మనస్సును శుద్ధి చేసుకోవడానికి, బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి, మనస్సుని ఆధ్యాత్మిక వాతావరణం, మనస్సుకి ఆధ్యాత్మిక వాతావరణం కలిగించుకోవడానికి, దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి, మనస్సును శుద్ధి చేసుకోవడానికి. దేహం శుద్ధిగా ఉండాలి, మనస్సు శుద్ధిగా ఉండాలి, మన ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అని ఆత్మవిశ్వాసం పెంచడానికి, దేహానికి ఆరోగ్యం పెంచడానికి, మనస్సుకి ఆరోగ్యం పెంచడానికి, ఆధ్యాత్మిక వాతావరణం కలిగించడానికి ఈ పుష్కర స్నానాలు ఏర్పాటు. ఇది మనస్సుకి ముఖ్యం. ఈ పుష్కర స్నానాలు అనేది మనస్సుకి శరీరానికి కూడా ఇది చాలా ముఖ్యం. తర్వాత చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాజమండ్రిలో చేస్తే ఎక్కువ పుణ్యం, సిద్ధాంతంలో ఎక్కువ చేస్తే పుణ్యం, లేదా భద్రాచార్యంలో ఎక్కువ చేస్తే పుణ్యం అనేది. ఎక్కడ చేసినా ఒకటే పుణ్యం, ఎక్కడ చేసినా ఒకటే పుణ్యం. ఇందులో మీకు సందేహం రహితంగా ఉండదు. ఎందుకంటే పుష్కరుడు రాజమండ్రిలో ఉండి ముక్కంలో లేకుండా ఉండడు. ముక్కాల్లో ఉండి సిద్ధాంతంలో లేకుండా ఉండడు, భద్రాచలంలో ఉండి రాజమండ్రిలో లేకుండా ఉండడు. అంటే పుష్కడు 1000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరం ఈ నది ప్రవహించింది. 1000 కిలో ఎక్కడో నాసిక్లో పుట్టింది. ఏది ఈ గోదావరి నది నాసిక్లో పుట్టింది. గంగా నది తర్వాత బ్రహ్మపుత్ర నదిన తర్వాత బాగా పొడిగా ఉన్నది గోదావరి. తర్వాత మన గోదావరి నగరి జల ప్రవాహం ఎక్కువ. నీరు ప్రవాహంగా ఇప్పుడు మీరు కృష్ణానదిలో చూస్తే పెద్ద నీరు. గోదావరిలో గంగా నది తర్వాత గోదావరిలో నీరు యొక్క వేగం ఎక్కువ, నీరు యొక్క ప్రవాహం ఎక్కువ గోదావరి నది. పొలాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ బురద నీరు వస్తుంది గోదావరిలో, అది పొలాలకు కూడా. అది ఎక్కడ స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం, అక్కడ స్నానం చేస్తే తక్కువ పుణ్యం అంటానకు, ఈ రోజున మధ్యాహ్నం 1 గంటకు ప్రవేశించినటువంటి పుష్కడు మళ్ళీ 12 రోజు వరకు నది పొడుగులో ఉంటాడు. కానీ ఒక చోట మరొక చోట ఉండకపోవటం అంటే ఉండదు. అంటే మీరు ఎక్కడ చేసి నరసాపురాన్ని చేయండి, సిద్ధాంతాన్ని చేయండి, రాజమండ్రిలో చేయండి, భద్రాచలంలో చేయండి, లేదా బాసరాని పుణ్యం ఎక్కడైనా సరే గోదావరి నది ప్రవహి 1000 కిలోమీటర్ల దూరం ప్రవహించింది. ఈ 1000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చేసిన 12 రోజులు మీకు సమానమైన పుణ్యం వస్తుంది. కానీ అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అనేటువంటి భేదమే లేదు. పుణ్యక్షేత్రాలు ఉంటే ఉండొచ్చు. ఆ నదిలో మటుకు పుష్కరుడు బృహస్పతి 12 రోజులు కలుసుకుంటారు. ఎక్కడ స్నానం చేసినా సమానంగా పవిత్రులు అవుతారు. అందులో సందేశం ఏమి పెట్టుకోకూడదు. తర్వాత పెద్దలు కూడా పూర్వం చనిపోయిన వారు స్వర్గస్థులైన వారిని కూడా వారు చరింప చేయడానికి కూడా వారి శిథిలయ్యి పుణ్య శిథిలయ్యి ఏర్పాటు చేస్తారు. వారి పూర్వులను స్మరించుకుంటే వాళ్ళు కూడా ఉత్తమ లోకాలు వస్తాయనేటువంటి మన హిందువుల యొక్క విశ్వాసం. మనం ఏదైనా స్వార్థం లేకుండా ఏదైనా పని చేస్తామనుకోండి, పని చేస్తే ఆ మనస్సు ప్రిపేర్ అవుతుంది. లోపల సత్యాన్ని తెలుసుకుంటాం, మనస్సు ప్రిపేర్ అవుతుంది. అంటే నోములు వస్తున్నారు, మీరు యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, ఈ స్వార్థ నిష్కామ కర్మలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇంత మాత్రం చేస్తే ఆత్మజ్ఞానం వచ్చింది, మన మనసు శుద్ధం అవుతాం, మనస్సుని సమాహిత్యం చేయాలి, మనస్సును ప్రిపేర్ చెయ్యాలి. తర్వాత పూజ, అసలు మంత్రము మంత్రం అంటే మరణం చేసేవాడిని రక్షించేది మంత్రం. మరణం చేస్తే ఓం నమో నారాయణాయ అది ఒక మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ అది ఒక మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరికి ఇష్టమైన మంత్రాన్ని వారి మంత్రం అది జపిస్తుంటే, అది ఎవరైతే మంత్రాన్ని జపిస్తున్నారో మంత్రాన్ని మరణం చేస్తున్నారో వారిని రక్షిస్తుందని చెప్పడానికి మంత్రం అది. అంటే జపధ్యానములు మనస్సును సిద్ధం చేస్తే, పవిత్రం చేస్తే. మన శరీరం శుద్ధంగా ఉండాలి, వాక్కు శుద్ధంగా ఉండాలి, మనస్సు శుద్ధంగా ఉండాలి, మన మనస్సు స్వాధీనంలోకి రావాలి, మన మనస్సు పవిత్రంగా ఉండాలి. మనం ఎంతో కొంత స్వార్థం లేకుండా పని చేస్తూ ఉండాలి. కొంత సామాజిక భావన, సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ఇవన్నీ చేయటం వల్ల ఆత్మజ్ఞానం వస్తుందని కాదు, ఆత్మజ్ఞాన సంపర్ధనికి మన శరీరం సిద్ధం అవుతుంది, మనస్సు సిద్ధం అవుతుంది, ఇంద్రియాలు సిద్ధం. అంటే పుష్కర స్నానాలు ఇప్పుడు ఏ స్నానాలు అంటారు. అంటే ఎవరికైనా ఏదైనా శాపగ్రస్తులైతే, ఎవరైనా శాపగ్రస్తులైతే ఈ పుష్కర స్నానం చేస్తే వాళ్ళు శాప, అంటే పుష్కరుడు వాళ్ళని శాప విముక్తులు. అందుకే పుష్కర స్నానాలకు ఇంత ప్రాముఖ్యత. అంటే పుణ్యాత్మని చేస్తాం, అంటే పుణ్యం కలగజేస్తుంది. పుణ్యం మంచిది. ఏంటంటే పుణ్యం ఉన్న వాళ్ళకి లోతూపు కలుగుతుంది, లోదృష్టి కలుగుతుంది. పుణ్యం చేసిన వాళ్ళకి లోతూపు కలుగుతుంది, జ్ఞానం సంపాదించుకోవాలనే కాంక్ష కలుగుతుంది. అంటే పుష్కర స్నానాన్ని పుణ్య స్నానాలను పెట్టి, అసలు పుష్కరుడే జ్ఞానం, పైగా గురువుతో కలిసి ఉంటున్నాడు. అంటే ఇన్ని రకాలుగా పైగా జల రూపంలో ఉన్నాడు పుష్కరుడు. ఇప్పుడు ఈ 12 రోజులు ఈ జల రూపంలో ఉన్నాడు. ఆయన మహాజ్ఞాని, కానీ జల రూపంలో ఉన్నాడు. ఎందుకంటే అందరినీ పవిత్రం చేయడానికి, అందరికీ జ్ఞానం కలిగించేటువంటి యోగ్యత అనుగ్రహించటం కోసం. సర్వసాధారణంగా జపధ్యానములు ఏంటికంటే, జపధ్యానములు మనో నిగ్రహానికి. ఆధ్యాత్మిక జ్ఞానం రావటానికి కొంత పునాది ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. MBBS చదవాలంటే 4 సంవత్సరాలు ట్రైనింగ్, ఇంజనీరింగ్ చదవాలంటే 4 సంవత్సరాలు ట్రైనింగ్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అసలు ఇది ట్రైనింగ్ లేకుండా వచ్చేస్తుందేమో అనుకుంటున్నారు. దీనికి కూడా ట్రైనింగ్ ఉండాలి. ఓ పని ఎలా చేయాలని తెలుసుకుని చేయటానికి ట్రైనింగ్ ఉండాలి, ఆ సంస్కారం ఉండాలి. ట్రైనింగ్ లేకుండా సబ్జెక్ట్ రాదు, సంస్కారం రాదు. ట్రైనింగ్ లేని వాళ్ళు భౌతికంగా నష్టపోతారు, ఆధ్యాత్మికంగా నష్టపోతారు. అంటే అది ట్రైనింగ్ అవసరం, స్పిరిచువల్ ట్రైనింగ్ కూడా దీనికి కొంత అవసరం, ట్రైనింగ్ కూడా అవసరం. మనకి ఈ పూజ జపం ఎందుకు పెట్టారంటే, మనకు తమో గుణం తగ్గటానికి, రజోగుణం తగ్గటానికి, సత్వగుణం పెరగటానికి. ఈ పూజ మనం రోజు దేవతకు పూజ, మనకి ఇష్ట దేవతకి వెంకటేశ్వర స్వామికో లేకపోతే కృష్ణుడికో శివుడికి ఎవరికి పూజ చేస్తామనుకోని రోజు ఉదయం పూజ చేస్తే టైంకి స్నానం చేస్తాం, టైంకి స్నానం చేస్తాం, టైంకి పూజ చేస్తాం. దానివల్ల మనకి తమోగుణం తగ్గుతుంది, రజోగుణం తగ్గుతుంది, దైవ భావన పెరుగుతుంది, ప్రకృతి భావన తగ్గుతుంది. అసలు పూజ యొక్క ప్రయోజనం అది. అయితే పూజ మనం యాంత్రికంగా చేయకూడదు, మనస్సును అక్కడ నిలబెట్టి, మనస్సును అక్కడ ఉంచి, బుద్ధిని అక్కడ ఉంచి చెయ్యాలి. తర్వాత పూజ వల్ల పూజ ఇంద్రియ నిగ్రహానికి మనో నిగ్రహానికి సహకరిస్తుంది. పూజ దేవతా పూజ అంతకు మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టారు. తర్వాత జపం, జపం మనకు మనకు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే సత్వగుణం లేకుండా అభివృద్ధిలోకి రాలేదు. ఇతరులను అనుకరించకూడదు, వ్యక్తిగతమైన అభిప్రాయాలు పట్టించుకోకూడదు. వ్యవసాయంలో ప్రతి మానవుడు రాగద్వేషాలతో నిన్ను ఉంటాడు. అంటే నీవు ఇవాళ ఇంతకు ముందు నా కూడా ఒక ప్రొఫెసర్ గారు వస్తున్నారు, మా ప్రొఫెసర్ గారితో, మా ప్రొఫెసర్ గారు ఆయనకంటే పై ఆయన ఒకరు ఉన్నారటండి, ఏమండి పలానా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు రోజు తిరుగుతూ ఉంటారో అని చెప్పారు. ఆ ప్రొఫెసర్ గారు ఇలా ఒకే కార్లో మేము వస్తానని చెప్పారు. ఆయన పై ప్రొఫెసర్ గారితో ఏదో మాట్లాడితే వాళ్ళు పలానా వాళ్ళు మిమ్మల్ని రోజు తిట్టడం పని ఇంకో పని అడక లేదంటే వాళ్ళు ఎంతకాలం తిరుగుతారు అలా తిరుగుతూ ఉండలేకపోండి అన్నాడు. ఇంటికి చెప్పారంటే ఆ మాట ఆయన సత్వగుణానికి గురించి చెప్పారు. ఇది కాలక్షేపానికి చెప్పారు. ఇంకేటంటే ఇందులో మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే సత్వగుణం వల్ల సహనం ఏమొస్తుంది, సత్వగుణం, సత్వగుణం వల్ల సహనం వస్తుంది. ఇది మీరు గుండెకి, మీ గుండెకి తాకాలి. మనం మనస్సును అధ్యయనం చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే సహనం పెరుగుతుందో తెలసానప్పుడు మనుషుల్లో సహనం తగ్గిపోతాం. సహనం పెంచుకోవాలి. ఏంటంటే ఈ సహనం వల్ల మనకి మేలు జరుగుతుంది, సహనం లేకపోతే కీడు జరుగుతుంది. ఈ రెండు బాగా గుర్తు పెట్టుకోండి. మనకి మేలుకు భౌతికంగానే ఆధ్యాత్మికంగానే సహనం పెంచుకుంటే మేలు జరుగుతుంది. మనకి సహనం తగ్గిపోతాంటే భౌతికంగానే కీడు జరుగుతుంది, ఆధ్యాత్మికంగా కూడా కీడు జరుగుతుంది. అసహనం వల్ల కీడు వస్తుంది, సహనం వల్ల మేలు వస్తుంది. అంటే సహనాన్ని చాలా మందికి జాగ్రత్త. సహనం వల్ల మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది, మనస్సు ఆత్మాకారం చెందుతుంది, మనస్సు బ్రహ్మాకారం చెందుతుంది. దేనివల్ల? సహనం వల్ల. అంటే సహనం పెంచుకుంటూ రావాలి. మనకి సహనం వల్ల మనకి పుణ్యం వస్తుంది, పవిత్రత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. కొంతమందికి పని పాటు ఉండదు, జరిగిపోయిన విషయాలన్నీ ఏదో తలపెట్టుకుంటూ ఉంటారు. అది జరిగిపోయిన విషయాలు తలపెట్టుకోవటం వల్ల మీకు మూత తప్పించి జ్ఞానం రాదు. అంటే మీకు ఎమోషన్ నెగిటివ్ గా ఏ విషయం కూడా మీరు నెగిటివ్ గా ఆలోచించొద్దు, పాజిటివ్ గానే ఆలోచించు. ఉదాహరణకి ఇప్పుడు మనం అందరం ఉన్నాం అనుకోండి, మీ క్షేమం నేను కోరుకోవాలి, నా క్షేమం మీరు కోరుకోవాలి. స్నేహం అంటే ఏంటి? పరస్పరం ఒకళ్ళ క్షేమం ఒకళ్ళు కోరుకోవాలి, ఒకళ్ళ విద్య అభివృద్ధి అవ్వాలని ఇంకోళ్ళు కోరుకోవాలి, ఒకళ్ళ మేలు ఇంకొకళ్ళు కోరుకోవాలి, ఒకళ్ళ యొక్క ఒకళ్ళ కష్టకాలంలో మరొకళ్ళు భాగం పంచుకుంటూ ఉండాలి. అంతేకాని స్నేహాలు పరస్పరం నాశనం చేసుకోవడానికి కాదు, పరస్పరం మేలు చేసుకోవడానికి, పరస్పరం మంచి చేసుకోవడానికి. అందుకే స్నేహాలను పుష్కరుడు చెప్తారు. అంటే మీరు ఈ 12 రోజుల్లో ఏదో రోజు స్నానం చేసి ముందు మీరు ఈ రాగద్వేషాలతో కూడినటువంటి భావాల కంటే పరమేశ్వర శాస్త్రం చెప్పిన దానికి మీరు ఎక్కువ విడిగిస్తూ బాగుపడండి. నెలకి 12 రోజుల్లో స్నానం చేయటంలో మనకు పుష్కరుడు ఆత్మవిశ్వాసం కలగజేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆత్మజ్ఞాన ప్రసాదం అయితే మన ముఖాన్ని చెప్పుతాడు. కాబట్టి 12 రోజుల్లో ఒక రోజు స్నానం చేయమని మన పెద్దలు దేవతలు నియమించారు. మనుష్యులు, ఋషులు, దేవతలు. అది వీళ్ళ అనుగ్రహంలో మన ఋషులు, ఒక్క ఋషి అనుగ్రహం ఉంటే, ఒక్క దేవత అనుగ్రహం ఉంటే 10 మంది దేవతల అనుగ్రహం అక్కర్లేదు. ఒక్క ఋషి అనుగ్రహం వల్ల, ఒక్క దేవత అనుగ్రహం వల్ల, ఒక్క సద్గురువు అనుగ్రహం వల్ల, ఒక ఆత్మజ్ఞానం సంపాదించిన వాడు ఒక్కడ అనుగ్రహం వల్ల మనకు ఆత్మజ్ఞానం. 10 మంది అనుగ్రహం అక్కర్లేదు, ఒక్కడ అనుగ్రహం వల్ల మనకు ఆత్మజ్ఞానం. అందుకని మనకు మన మీద మన విశ్వాసం పెంచుకోవాలి. తర్వాత మనం ఏది బరువు అయ్యకూడదు, వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. భవిష్యత్తు కాలం గురించి గాల్లో మేళ్ళ కట్టకూడదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అయితే భవిష్యత్తు కాలం గురించి నువ్వు గాల్లో మేళ్ళ కట్టుకోకు, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటుంది. నీకు భూతకాలం విషయాలను అస్తమాన జ్ఞాపకం పెట్టుకుని కాల మీద బరువు నూకు. దానివల్ల నీకు భూతకాలాన్ని నిరంతరం జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల నీకు పాజిటివ్ థింకింగ్ రాదు, నెగిటివ్ థింకింగ్ వస్తుంది. అయ్యే వర్తం చేతిలోను వర్తమాన కాలాన్ని సజీవంగా జీవించు, వర్తమాన కాలాన్ని ఉపయోగించుకో. ఈ పుష్కర స్నానాలు చేసి పవిత్రులై నీ మనస్సును పవిత్రం చేసుకుని, నీ శరీరాన్ని పవిత్రం చేసుకుని, నీ బుద్ధిని శుద్ధి చేసుకుని పరమాత్మ జ్ఞానాన్ని, పరతత్వాన్ని, ఆ పరమ అద్భుతమైన పరమ అలౌకిక జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, పరమార్థ జ్ఞానాన్ని నువ్వు అనుగ్రహించుకోవడానికి శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని పుష్కర స్నానం చేసి సమాయత్తం చేసుకోమని పుష్కరుడు సంగతి. వర్తమాన కాలాన్ని మనం సజీవంగా ఉపయోగించాలి. మనం ఏం చేస్తాం? ఏదో భూతకాల విషయాలు తలపెట్టుకోవడం, భవిష్యత్తు కాలాన్ని గాల్లో మేళ్ళ పెట్టుకోవడం, చేతిలో వర్తమాన కాలాన్ని వదిలేస్తున్నాం. వర్తమాన కాలాన్ని సజీవంగా ఉపయోగించుకోవడం. తర్వాత పెద్దలు పురాణాంతర్గతం ఏంటంటే ఈ 12 రోజులు ఎవరైనా మంచి పనులు చేస్తే రెచ్చిన ఫలితం అంటే వడ్డీ ఎక్కువ ఇచ్చి ఫలితం ఇస్తారు ఎక్కువ ఇస్తారని. ఈ 12 డేస్ ఈ పుష్కర కాలంలో ఈ 12 రోజుల్లో ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటున్నది అంటే తక్కువ ఇంట్రెస్ట్ కాకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు కొంతమంది తక్కువ ఇంట్రెస్ట్ బ్యాంక్ వడ్డీ ఇవ్వట ఈ 12 రోజులు పుణ్యం చేసిన వాళ్ళకి 3 రూపాయల వడ్డీ 4 రూపాయల వడ్డీ ఉంటుంది. అంటే ఈ 12 రోజులు ఎవరైతే పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఫలితం చూడి ఎక్కువ వడ్డీ చూడి పరమేశ్వరుడు మీకు ఫలితాన్ని ప్రసాదిస్తాడని పురాణాంతర్గతం. అంటే ఇది పుణ్యం, ఈ పుణ్యస్నానాలు పుణ్యం చేసుకునేటువంటి రోజులు, మనుషులందరూ కూడా పవిత్రమయ్యే రోజులు, ఏదైనా శాపగ్రస్తులు ఉంటే ఆ శాపంలోంచి విడుదల పొందే రోజులు. ఈ పుష్కరణం పుష్కరుడు జల మహాజ్ఞాని జలరూపంలో గురువుతో కలిసి ఉండి అక్కడ స్నానం చేసే వాళ్ళందరినీ కూడా పవిత్రం చేస్తారు. సకాయన తడపాలి అందుకని చెంబుతో నీళ్లు పోసుకునే దట్టి మీద కూర్చున్నా చెంబుతో నీళ్లు కావాలి నేను దట్టి మీద పోసుకుంటాను అలా కాదు. మీరు ఒక్కసారి మించిన మీ శిరస్సు మోంచాలి, అప్పుడు మీ సహస్రాలు శుద్ధి అవుతుంది. ఒక్కసారి మునిగినా సరిపోతుంది, 4 సార్లు 5 సార్లు అక్కర్లేదు, ఒక్కసారి మించిన శిరస్సును సరిపోతుంది. ఇక భగవాన్ ఏమంటున్నారంటే నువ్వు జపం చేసుకునే పద్ధతిలో నిరంతరము అభ్యాసాన్ని కొనసాగించు. జపం చేసుకుంటున్నావు అనుకో, నిరంతరము నిరంతరము జపాన్ని చేసుకుంటూ ఉంటే మనకు ఏకాగ్రత కాదు. నిరంతరము మనస్సులో నామం జరుగుతూ ఉండాలి. ఏదో నీకు ఇష్టది ఎవరి వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, నీకు ఎవరి ఇష్టమైతే ఓం నమ శివ, ఓం నమో నారాయణాయ, ఇది ఎవరి ఇష్టమైతే ఆ నామాన్ని జపం చేసుకుని ఉండాలి. ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే మనం ఒక రూపానికి పరిమితమై ఉన్నాం కాబట్టి, ఒక నామానికి పరిమితమై ఉన్నాం కాబట్టి మనం ఏ రూపాన్ని అయితే ధ్యానం చేస్తున్నామో, ఏ నామాన్ని అయితే స్మరిస్తున్నామో, ఆ నామరూపాలు మన నామరూపాల నుంచి మనల్ని దూరం చేస్తాం. అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, నది వెళ్ళి సముద్రంలో కలిసి సముద్రంలో కలిశాక దాని నామరూపాలు పోతాయి, దాని నామరూపాలు పోతాయి. మనకి రాజమండ్రి వరకు గోదావరి వచ్చింది, అక్కడ 7 పాయల కింద విడిపోయి సముద్రంలో కలిసిపోయింది. రాజమండ్రిలో పుష్టి రాజమండ్రిలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో 7 పాయల్లో ఎక్కడ స్నానం చేసినా అంతే పని. ఇప్పుడు మనం స్నానం చేసిన నదిని వశిష్ఠుడు తీసుకుంటాం, ఇది వశిష్ఠ అంటారు, వశిష్ఠ నది అన్నమాట. వశిష్ఠ ఇంకో నది ఎక్కడ స్నానం చేసినా ఒకటే ఫలం, ఫలంలో ఏమీ తేడా ఏమీ లేదు. అంటే నిరంతరము నువ్వు జపం చేయటం వల్ల నీ స్వరూపాన్ని పొందుతావు, నిరంతరం నువ్వు జపం చేయటం నీ స్వరూపాన్ని పొందుతావు. ఈ నదులన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? నదులకు భర్త సముద్రుడు, నదులకు భర్త ఎవరు? సముద్రుడు. ఈ నదులన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రుల్లో కలుస్తున్నాయి. అంటే సముద్రంలో కలిసిన తర్వాత మనం ఇది వశిష్ఠ నది, ఇది ఇంకా ఇది నది, ఈ నది ఇది కృష్ణా నది, ఇది గోదావరి నది అని మనకు తెలియదు. ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోయిందో ఆ నది నామరూపాన్ని పోగొట్టుకుంటాం, రూపాన్ని నామాన్ని పోగొట్టుకుంటాం. అదేవిధంగా మన్నం కూడా ఆ నామరూప నది వెళ్ళి ఏ విధంగా అయితే తన నామరూపాలను పోగొట్టుకునే సముద్రంలో ఐక్యమవుతాడో, మనం కూడా నామబుద్ధిని రూపబుద్ధిని తగ్గించుకుంటే పరబ్రహ్మములో ఐక్యం అవుతామని దీని పాట. నది సముద్రంలో కలిసిపోయాక ఇది ఇది కృష్ణానది నీరు, ఇదేమో గోదావరి నది నీరు, ఇది గంగానది నీరు అని ఏమి తెలియదు, అంతా సముద్రమే. అలాగే మనం బ్రహ్మములో మన రూపబుద్ధి తగ్గించుకుంటే, మన నామబుద్ధి తగ్గించుకుంటే, మనం అది సాధించాం ఇది సాధించాం అనే కర్తృత్వం తగ్గించుకుంటే, అహంభావం తగ్గించుకుంటే, కోరికలు తగ్గించుకుంటే, మనం నదిని సముద్రంలో కలిసినట్టు మన హృదయంలోటువంటి ఆ బ్రహ్మములో యాక్షన్ అవుతాం. అంటే దేవాలయమే మన దేహమే దేవాలయం, దేహమే దేవాలయం. ఈ లోపల ఉన్నాడు ఈశ్వరుడు, ఈ దేహం అనే దేవాలయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఏ నారాయణుడు ఉన్నాడు, నీకు అంతర్యామిగా ఉన్నాడు భగవంతుడు అనేవాడు. ఇన్సైడ్ ఉన్నాడు, అవుట్ సైడ్ ఉన్నాడు. ఇన్సైడ్ ఉన్న దేవుణ్ణి మీరు అనుభవంలోకి తెచ్చుకోండి, ఈ దేవుడు అంత దాకా అనిపిస్తాడు, అవుట్ సైడ్ కూడా కనిపిస్తాడు. ఇన్సైడ్ ఉన్నాడు బాడీ లోపల, ఇన్సైడ్ ఉన్నాడు లోపల ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు నారాయణుడు. అయితే మీరు అందరూ ఎక్కడున్నావు అనుకుంటున్నాడు? లోపలే ఉన్నాం అనుకుంటున్నాం మనం అందరం. అయితే మీరు ఇన్సైడ్ లోపల ఉన్న దేవుడిని తెలుసుకున్న ముందు, లోపల ఉన్న దేవుడు ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చాడు, లోపల ఉన్న నారాయణుడు అంతర్యామగా ఉన్న నారాయణుడు ఎప్పుడైతే నీకు లోపల ఉన్నవాడు పరమాత్మ అనుభవంలోకి వచ్చిందో, ఈ లోపల ఉన్న పరమాత్మే అంతటా వ్యాపించి ఉంది. ఇది వేరు అది వేరు కాదు, ఇదే అది అదే ఇది అనేటువంటి నీకు అనుభవం కలుగుతుంది, అనుభవం అయితే అవుతుంది. ఆ పరమాత్మ అనుభవం నీకు వచ్చినప్పుడు మరి పునర్జన్మ నీకు ఉండదు. ఆ పునర్జన్మ లేకుండా చేయటానికి పుష్కరుడు మన పవిత్ర పునర్జన్మలు రాకూడదు. దేహం వస్తే దుఃఖం వస్తుంది, దేహం వస్తే మనం పుట్టినవాడు మరణిస్తాడు. సూర్యుడు ఉదయం సూర్యుడు తూర్పును ఉదయించడం ఎంత ఖాయమో, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు పుట్టడం కూడా అంతే ఖాయం. నీకు మన కళ్ళకి ఏం కనిపిస్తున్నారు? పుట్టినవాడు మరణించడం చూస్తున్నాం, కానీ మరణించిన వాడు పుట్టడం కూడా అంతే కాదు. అది గుర్తుపెట్టుకోండి.
అయితే మనం పరమ పవిత్రం అయితే అండి, లోపలకైన పరమాత్మ ఏకభావం. ముసలి తెరకాయలు ఎక్కి ఏం చెప్తారంటే, మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఐకమత్యంగా ఉండండి, ఐకమత్యంగా పని చేసుకోండి. మన భారతదేశంలో వ్యక్తిగతంగా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఐకమత్యంగా ఏ పని చేయలేరు. ఇండివిజువల్ గా పనిచేసిన టీమ్ వర్క్ భారతదేశానికి ఇంకా అలవాటు అవ్వలేదు. అయితే ఐకమత్యంగా చేసుకోండి, ఐకమత్యంగా చేసుకోండి అని చెప్పడం ఏంటంటే, ఐకమత్యంగా ఇంట్లో మీ 10 మంది ఇంట్లో ఉంటే ఐకమత్యంగా ఉంటే మీకు లక్ష్మి పెరుగుతుంది. ఐకమత్యం ఎక్కడైతే ఐకమత్యం ఉందో అక్కడ లక్ష్మి పెరుగుతుంది, పీస్ పెరుగుతుంది, స్పిరిచువాలిటీ పెరుగుతుంది, ప్రాస్పరిటీ పెరుగుతుంది. మీరు యూజ్ఫుల్ గా ఉంటారు, ఇతరులకు యూజ్ఫుల్ గా ఉంటారు, మీరు పీస్ఫుల్ గా ఉంటారు, ఇతరులకు కూడా మీరు పీస్ని అందజేస్తారు. మీరు ఇంట్లో ఐకమత్యంగా ఉండటం వల్ల మీరు పీస్ఫుల్ గా ఉంటమే కాదు, ఇతరులకు కూడా మీరు యూజ్ఫుల్ గా. మీరు ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఐకమత్యం అంటే ఏక మతితోటి ఏక బుద్ధితోటి పని చేయటం. ఐక్యం మీ శరీరం వేరు, నా శరీరం వేరు, ఒక శరీరానికి ఇంకో శరీరానికి సంబంధం లేదు. ఎవరి శరీరం వారిది, ఎవరి మనస్సు వారిది. కానీ ఏదైనా ఒక పని సాధించాలనుకున్నప్పుడు 10 మంది కలిసి ఏక బుద్ధితోటి కనుక పని చేస్తే ఐక్యమత్యము అని మన శాస్త్రంలో చెప్పింది. ఏక మతితోటి పని చేయాలి, ఏక బుద్ధితోటి పని చేయాలి. మీ ఇంట్లో 10 మంది వచ్చింది, 10 మంది 10 శరీరాలు ఉంటాయి, 10 రంగులు ఉంటాయి, 10 గుణాలు ఉంటాయి. కానీ ఆ జ్ఞాన సౌపార్థ్యం వచ్చినప్పుడు ఒకరికొకరు సహకరించుకుని ఏక మతితోటి ఏక బుద్ధితోటి మీరు పని చేస్తే మీరు అప్పుడు సమిష్టిగా అభివృద్ధిలోకి రాగలరు, సమిష్టిగా జ్ఞానాన్ని మీరు పొందగలరు. ఏక మతితోటి పని చేయటమే ఐక్యమత్యం. జపమన్నా ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా మనస్సు ఇతర విషయాలు చింతించకుండా ఆపు చేస్తుంది. మనకి జ్ఞానం చింతన రాలేదు. భగవంతుని గురించి చింతించామంటే ఏదో విషయాలు వచ్చేస్తుంది. సరళ చింతనం కావాలి మనకు, సరళ చింతనం. ఇప్పుడు నది ప్రవేశిస్తాం, 10 నిమిషాలు ఆగంటే ఆగదు. నా వంక చూడు అంటే చూడదు. దాని ప్రయాణమే ప్రయాణం. ఎక్కడికి? సముద్రంలోకి, దాని భర్త దగ్గరికి, దాని గతి దగ్గరికి, దాని పతి దగ్గరికి. ప్రయాణమే ప్రయాణం. ఆగవయ్యా, 10 నిమిషాలు ఆగవు. నీ చోటు మాట్లాడాలంటే ఆగదు. పూర్వమా మాట్లాడక్కర్లేదు. నా వంకోసారి చూడు, నీ ముఖం నా వంక తిప్పండి, అది అతి చెప్పదు. దాని ప్రయాణమే ప్రయాణం, దాని వేగమే వేగం. అలాగే పరమాత్మను పొందటానికి నీకు కూడా నదీ ప్రవాహం ఎలా ఉంటుందో సముద్రంలో పడటానికి ఏక చింతన, ఆ సరళ చింతన వల్ల నీకు కూడా ఆత్మజ్ఞానం కలుగుతుంది. విషయం నది కూడా మనకి గురువు. వాల్మీకి మహర్షి రామాయణంలో ఈ గోదావరి మాత గురించి ఎన్నో గొప్పగా చెప్పారు. పుష్కరాల్లో ధవళేశ్వరంలో రాముడు ఈ గోదావరి నదిలో అనేక సార్లు రామచంద్రమూర్తి స్నానం చేశారు. భద్రాచలం క్షేత్రం గురించి మీకు ఎక్కువ రామాయణంలో కనపడదు, కానీ తర్వాత వచ్చిందా భద్రాచల క్షేత్రం. మీకు రామాయణంలో భద్రాచల క్షేత్రం గురించి కనిపించదు, కానీ గోదావరి నది, గోదావరి నది గురించి. అది గొప్ప దేవతా స్వరూపమే. వాల్మీకి మహర్షి గోదావరి నది, గోదావరి నదిని అనేక చోట్ల వాల్మీకి రామాయణంలో స్వాగతం చేశారు. ఈ నది గురించి, ఈ నది అంటే మీకు ఊరికి నది కింద కనిపిస్తుంది, అది దేవత, అది మిమ్మల్ని పవిత్రం చేస్తుందని వాల్మీకి మహర్షి రామాయణంలో అనేక ఘట్టాలు ఈ గోదావరి గురించి చెప్పాడు. జ్ఞానం ప్రయత్నపూర్వకం, మన జపం జ్ఞానం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. అంటే మనకి ఇంకా అనన్య చింతన రాలేదు. పరమేశ్వరుడు మనం ఇతర చింతన లేకపోతే మనకి పరమేశ్వరుడు పట్ల అనన్య చింతనం. ఎవరి పట్ల ఎవరైతే ఇతర చింతన లేకుండా, ఇతర తలంపులు లేకుండా, ఇతర సంకల్పాలు లేకుండా నిరంతరము ఎప్పుడు ఎల్లప్పుడూ సర్వకాలాల్లో సర్వ అవస్థల్లో ఎవరైతే నన్ను స్మరిస్తున్నారో, నన్ను పూజిస్తున్నారో, నన్ను జపిస్తున్నారో, నాకు నమస్కరిస్తున్నారో, నా కోసమే జీవిస్తున్నారో, వారి యోగక్షేమలు నేను చూడకపోతే ఎవరు చూస్తారు? నాదే బాధ్యత అన్నాడు భగవంతుడు. ఇప్పుడు మనకి ఇండివిజువల్ సెల్ఫ్, యూనివర్సల్ సెల్ఫ్. ఇప్పుడు మన ఈ స్నానాలు చేశాం, ఈ దేహమే నేను, దేహమే నేనని తలంపు ఉంది కదా, దేహం లోపల ఉన్నాను, ఇంకెక్కడ లేను, దేహమే నేది, దేహం పుట్టినప్పుడు పుట్టాం అనుకుంటున్నాం, దేహం చనిపోయినప్పుడు చనిపోయాం అనుకుంటున్నాం, దేహం తప్పించి మనకేమీ లేదు, ఆ దేహం గురించి ఆలోచించుకుంటూ ఉంటాం, అలా మోక్షం కూడా దేహానికే అనుకుంటున్నాం. అలా మోక్షం ఎవరికి వచ్చింది మనకి అసలు? ఆ దేహం దేహానికి మోక్షం ఏంటి? మన నేత్రములు ఎదురుకుండానే దాన్ని ఖాళీ చేస్తారు. దేహానికి మోక్షం ఏంటి? లోపల ఆత్మకి దానికి పుట్టుక లేదు, చావు లేదు, దానికి అది ఎప్పుడు బంధమే లేదు. మన లోపల వచ్చేది ఈశ్వరుడికి బంధమే లేదు, ఆ పరమాత్మకి బంధమే లేదు. బంధమే లేదు కాబట్టి దానికి మోక్షం విడుదల లేదు. బంధంలో వస్తువుకి విడుదల, కానీ బంధమే లేని వస్తువుకి విడుదల లేదు. అయితే మోక్షం అంటే విడుదల, అది దేహానికి కాదు. మోక్షం అంటే దేహంలోంచి విడుదల పొందడం కాదు. పరమాత్మకి మోక్షం ఏంటి? మీరు ఆ పరమాత్మ దగ్గర దానికి పుట్టుక లేదు, చావు లేదు, తనంతట తానేగా ఉంది వస్తువు, తనంతట తానేగా మన హృదయంలో ఉండటమే కాదు మన అన్ని కోశాలకి మనకు వెలుగులు ఇస్తా. ఇక్కడ వెలుచుల వల్ల మైక్ను చూస్తున్నాం, ఈ వెలుచుల వల్ల ఇక్కడ మైక్ను చూస్తున్నాం. వెలుచులు లేకపోతే ఇక్కడ మైక్ ఉన్నా కనపడదు. అలాగే మన మనసులో ఏముందో మనకు తెలుస్తాను, అది ఏ వెలుగులో తెలుస్తాను, లోపల ఈశ్వరుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ ప్రసాదించే వెలుగులోనే మనకి శరీరం ప్రకాశిస్తుంది, కోశాలు ప్రకాశిస్తున్నాయి, మన మనసులో ఏముందో తెలుస్తుంది అని ఈ విడిచిరంతా కూడా మన మనసులో ఏ గుణం ఉందో ఆ గుణాలతో పరమేశ్వరుడు కలవడం. కానీ ఏ గుణం ఉందో వెలుతురు చూపించి నీకు పలానా గుణం ఉందని పరమేశ్వరుడు వెలుతురుతో చూపిస్తాడు. వాడు దేవుడు, మనలో ఏదైనా చెడు ఉందనుకోండి ఆ చెడుతో ఆయన కలడం, ఓ నీకు తోటి ఆ చెడు ఉందని బ్యాటరీ లైటే చూపిస్తాడు, లైట్ లేదు. మనలో ఏదైనా మంచి నీళ్ళు ప్లస్ పాయింట్స్ ఇవి ఉన్నాయి, నీళ్ళు మైనస్ పాయింట్స్ ఇవి ఉన్నాయి అని నువ్వు ఎలా అభివృద్ధి పొందుకోవాలి, ఎలా అభివృద్ధి పొందాలి అని చూపిస్తూ ఉంటాడు, లోపల నుంచి ఉపదేశిస్తూ ఉంటాడు. ఆ లోపల యొక్క ఉపదేశం మనకు అర్థం కాకపోతే ఆ లోపల ఏదో సంఘటన మనం క్రియేట్ చేస్తూ ఉంటాడు, ఏదో సంఘటనని మనం క్రియేట్ చేసి ఆ సంఘటన ద్వారా పాఠాలు నేర్పి ఆయన ఏ హృదయంలో ఉన్నాడో, ఏ చైతన్యంలో ఉన్నాడో, ఏ ఆత్మలో ఉన్నాడో లోపలికి గుంజుకోవడానికి చూస్తాడు. వాడు గురువు, గురువు జ్ఞానాన్ని ఇచ్చేవాడు కానీ గురువు బరువుగా ఉండడు, గురువు జ్ఞాన ప్రదాత. గురాటి మన మనస్సుని మన దేహాన్ని తేలికపరుస్తాడు కానీ బరువు పెంచడు. అంటే గురువు స్మరణ వల్ల, ఈశ్వర స్మరణ వల్ల, జపాన్ని మంత్రం చేయటం వల్ల మన శరీరం కూడా దీదిగా కనిపిస్తుంది. అసలు మనకు మనస్సు అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. భాష్యంలో అనేక సంఘటనలు జరుగుతాయి, లోకంలో అనేక సంఘటనలు జరుగుతాయి, ఏ సంఘటన ప్రభావం కూడా మన మనసులో పడదు, అది గురువు యొక్క దయ. మనం ఎవరైనా స్వాత్రం చేస్తున్నారనుకోండి, లేకపోతే ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, స్వాత్రమైనా విమర్శమైనా నీకు బుద్ధిలో వికారం రానివాడు వాడు గురువు. ఆ బలాన్ని ఇచ్చేవాడు ఆ గురువు. బృహస్పతి అంటే పుష్కరుడు, పుష్కర స్నానం, పుష్కర స్నానం అంటే ఆ పుష్కరుడు మహాజ్ఞాని అనే విషయం మీరు మర్చిపోదు. ఆయనకి 12 రోజులు ఒక నదిలో ఉండటం ఆయన పని కాదు, మన పవిత్రం చేయటాను. పుష్కరుడు అనేవాడు ఒక జ్ఞాని, మహాజ్ఞాని. ఆ దేవతల కావులోకి వస్తాడు, ఋషులు కావులోకి, దేవతల కావులోకి వస్తాడు పుష్కరుడు. మనుష్యులు, ఋషులు, దేవతలు, దేవతల కావులోకి వస్తాడు పుష్కరుడు. అంటే నీకు నామబుద్ధి ఉన్నప్పుడు, రూపబుద్ధి ఉన్నప్పుడు అది నువ్వు పలానా. ఇందాక మనం మోక్షం అంటే ఏంటి, విడుదల. మోక్షం అంటే ఏంటి, విడుదల. ఆ విడుదల దేనికి, నీ దేహానికి కాదు. దేహానికి, దేహంలోంచి విడుదల పొందటానికి నువ్వు మామూలుగా దానికేం సాధించక్కర్లేదు. నువ్వు ఆత్మయ్య ఉన్నావు, ఆత్మకి బంధం లేదు, దానికి మోక్షం లేదు. ఇంకా విడుదల, మోక్షం అంటే ఎవరికి విడుదల? దేహంతో తాదాత్యం పొందే నేను అనే తలం. ఈ 3 అవస్థలు కూడా, ఏ 3 అవస్థలు కూడా, ఈ జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, ఈ సుషుప్త అవస్థ, ఈ 3 అవస్థలు కూడా జ్ఞాని లోపల నుండి చూస్తూ ఉంటాడు. వాడికి జ్ఞానికి స్వప్నంలో కూడా, జ్ఞానికి స్వప్నంలో కూడా ఇది స్వప్నం అని తెలుస్తాం, జాగ్రత్త అవస్థలో కూడా ఇది స్వప్నం అని తెలుస్తూ ఉంటాం, గాఢ నిద్రలో కూడా ఇది నిద్ర అని తెలుస్తూ ఉంటాం. వాడు ఏ స్థితిలో ఉంటాడు జ్ఞాని? ఈ 3 అవస్థలకి ఆధారంగా ఉంటాడు, అతీతంగా ఉంటాడు. ఈ 3 అవస్థలు స్వప్నాలకి కనిపిస్తుంటే వాడి జ్ఞాని, వాడి పుష్కరుడు. అది 3 అవస్థలకి అతీతంగా ఉంటాడు, 3 అవస్థలకి అతీతంగా ఉంటాడు. మనకి స్వప్నం, స్వప్నం వచ్చినప్పుడు స్వప్నం తెలియదు, మనకి నిలిపి వచ్చాక తెలుస్తుంది. జ్ఞాని కరెక్ట్ కాదు, స్వప్నం వచ్చినప్పుడు స్వప్నం తెలుస్తాను. అది నెంబర్ 1 స్వప్నం. మిమ్మల్ని ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇది నెంబర్ 2. ఏం స్వప్నం అది? ఇది నెంబర్ 2. ఇది నెంబర్ 2 స్వప్నం, అప్పుడు అది నెంబర్ 1 స్వప్నం. జ్ఞానికి అది నెంబర్ 1 స్వప్నంగా కనిపిస్తుంది, ఇది నెంబర్ 2 స్వప్నంగా కనిపిస్తుంది. గాఢ నిద్రపోయి ఇది నిద్ర, ఇది గాఢ నిద్ర, జ్ఞాని నిద్రపోతున్నప్పుడు ఇది నిద్రని పిలుస్తుంది. అంటే ఆత్మయందు చైతన్యమందు ఏదైతే, ఏదైతే సద్వస్తుందో, ఏదైతే సత్యవస్తుందో, అది లోపల అంతర్యమగా ఉంది. ఈ 3 అవస్థలు నిజం కాదయ్యా, నీ చావు నిజం కాదు, నీ శరీరం యొక్క చావు నిజం కాదు, నీ శరీరం యొక్క పుట్టుక నిజం కాదు, నీ నిద్ర నిజం కాదు, నీ జాగ్రత్త అవస్థ నిజం కాదు, నీ స్వప్నావస్థ నిజం కాదు. ఇవన్నీ ఆ బ్రహ్మము ఎందు, ఆ చైతన్యం ఎందు తెర మీద బొమ్మలు కల్పించబడినట్టు బ్రహ్మము ఎందు వ్యవస్థలన్నీ కల్పించబడ్డ తెర నిజం కానీ బొమ్మల నిజం కాదు. ఏ చైతన్యం ఉంది, ఏ బ్రహ్మం ఉంది, ఏ సత్యం ఉంది కల్పించబడ్డాయో, కల్పించబడ్డాయి నిజం కాదు. ఈ కల్పించబడిన వస్తువులకు ఏది ఆధారంగా ఉందో అది నిజం. నువ్వు దానితో ఆదాక్ష్యం పొందినప్పుడు ఇవన్నీ కల్పించబడ్డాయని నీకు తెలుస్తాయి. అంటే మనం ఏదిగా ఉన్నాము దానితో మనకి తాదాక్ష్యం కలిగే వరకు మనం కాని దాన్ని ప్రతి జన్మలో మనం అవునని అనుకుంటాం. తర్వాత ఇంకోటి నేర్చుకోండి, మీరు వ్యక్తిగతమైన భావాలకు ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వండి. మీరు ఇంటికా నోట్బుక్ లో రాసుకోండి, వ్యక్తిగతమైన భావాలకి మీరు ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వద్దు. ఇంకే వ్యక్తి, వ్యక్తి అంటే ఎవరు? ఇండివిజువల్ సెల్ఫ్. యూనివర్సల్ సెల్ఫ్ అంటే ఆత్మ చైతన్యం. వ్యక్తికి రాగద్వేషాలు ఉంటాయి, వ్యక్తికి వ్యక్తి రాగద్వేషాలు, ఆ రాగద్వేషాలు మనకు అనిపిస్తాడు, అది ఏం తగిలిపోవట్లేదు. వారి రాగద్వేషాలు మనకు అనిపిస్తూ ఉంటాడు. మనం ఆ ప్రమోహం, ఆ మోహంలో పడ్డామా, ఆ ప్రమాదంలో పడ్డామంటే జ్ఞానం అనే షోరికి ఒడ్డుకి రాలి. వ్యక్తి అనేవాడు రాగద్వేషాలు లేకుండా ఉండలేడు, రాగద్వేషాల మధ్యనే తిరుగుతూ ఉంటాడు. అంటే వ్యక్తిగతమైన భావాలకు, ఇండివిజువల్ భావాలకు మీరు ప్రాముఖ్యత వద్దు. అంటే సృష్టిని గీతలో ఏమని చెప్పాయండి, ఇష్టమైనప్పుడు ఎవరు ఏం చెప్తూ ఉంటారు, ఇష్టం లేనప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, అప్పుడే మా కోవాలి మంచిది అంటుంది, అప్పుడే మా కోవాలి మంచిది కాదంటుంది. మనిషి ఇష్టం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఇష్టం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా, ఇవన్నీ ఇండివిజువల్ వ్యక్తి. అయితే వ్యక్తిగతమైన భావాలను నువ్వు ఆధారం చేసుకోవద్దు అర్జున, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఉదయం ఓ రకంగా, మధ్యాహ్నం ఓ రకంగా, సాయంత్రం ఓ రకంగా ఉండే మనుషుల భావాలు మనం బుధమే తిరుగుతామంటే నీకు బుద్ధి లేదా? ఎవరో దాకా మీ అమ్మగారే మీ పది రకాలుగా మాట్లాడవచ్చు, పర్వాలేదు. అక్కడ ఇంకే వ్యక్తి ఆ దేహంతో కాలాక్షయం పొందినప్పుడు ఆ మతి స్థిరంగా ఉండదు, ఆ మతి నిశ్చిరంగా ఉండదు. రాగద్వేషాలు మధ్యన ఊగిసి రాత్రి ఉంటాయి, మాటలు కూడా రాగద్వేషాలు పుట్టవచ్చు. అసలు ఇంకోటి, మనకి రాగద్వేషాలు లేకపోతే అసలు మనసు బాహ్యముఖానికి ఇష్టం ఒక తరం, అయిష్టం ఒక తరం. ఈ తలంపుల వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వెళ్తాం. ఇంతకీ మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే జీవితం అంటే తలంపుల మయ, జీవితం అంటే తలంపుల మయ. అయితే ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, శరీరం యొక్క మరణం ఒక తలంపు, శరీరం యొక్క పుట్టుక ఒక తలంపు, దుఃఖం కూడా తలంపే. దుఃఖం తలంపు లేకుండా దుఃఖం ఉండదు, అన్ని తలంపులే. మీకు ఇష్టమైన సంఘటన జరిగితే, దుఃఖం ఇష్టమైన సంఘటన జరిగితే సుఖంగా అనిపిస్తుంది, అది తలంపే, ఇది తలంపే. అందుచేత ఇక్కడ ఏమని చెప్తారు, అన్ని తలంపులు ఉన్నాయి, దేహము లేదు. చాలా మంది సాధన బాగా చేస్తారు కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం అబ్బట కారణం స్వార్థం. కొంతమంది సాధన పేరు చెప్పి స్వార్థం పెంచుకుంటారు, కొంతమంది సాధన పేరు చెప్పి వాళ్ళు ఏం పెంచుకుంటారు, స్వార్థం పేరు. ఎంత సాధన చేసినా వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగటం లేదంటే, జ్ఞానోదయం కలగటం లేదంటే అక్కడ స్వార్థం. మీరు గుర్తించండి, మోక్షం అంటే విడుదల అని అర్థం. మోక్షం అంటే ఏంటి? విడుదల అర్థం. దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి ఏ తలంపు అయితే మీరు దేహంతో కాలక్ష్యం పొందుతుందో, ఆ తలంపులోంచి దేహం మరణించకముందే, దేహం ఉండగానే దేహంతో నువ్వు కాలక్ష్యం పొందే తలంపుల్లోంచి విడుదల పొందితే నువ్వు జీవన్ముక్తులు అవుతావు. అని దేహం ఉండగానే నీకు జీవన్ముక్తి సుఖం వస్తుంది, అంటే ఆత్మ సుఖం వస్తుంది, మోక్ష సుఖం వస్తుంది, శాశ్వతమైన సుఖం వస్తుంది. అని లోపల బ్రహ్మం ఉంది, లోపల బ్రహ్మం ఉంది, వానే నారాయణుడు పరమాత్మ, ఈశ్వరుడు అంటాం, వాడిని నారాయణ, లోపల బ్రహ్మమై నారాయణుడి. ఆయన ఉపనిషత్తు ఏమని చెప్పిందంటే, లోపము బ్రహ్మము కూడా గుణములు చెప్పింది మనకు అర్థం కావడం కోసం. ఏమని చెప్పింది? గుణములు చెప్పింది, సత్యం, జ్ఞానం, ఆనందం, అనంతం. లోపల బ్రహ్మం గురించి ఉపనిషత్తు చెబుతూ ఏమని చెబుతుందంటే, అది సత్యం. సత్యం అంటే ఒక కాలంలో ఉంది, ఇంకో కాలంలో లేకపోతే సత్యం కాదు. అన్ని కాలాలలో ఏదైతే ఉందో ఉండాలి, అదే సత్యం. అన్ని అవస్థల్లోనూ ఉండాలి, అదే సత్యం. అన్ని కాలాల్లో ఉండాలి, అన్ని అవస్థల్లో ఉండాలి. తర్వాత ఏమి? సత్యం, జ్ఞానం. జ్ఞానం అంటే ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ కాదు. కాశీ క్షేత్రం ఇంత గొప్పది, లేదా రామేశ్వరం క్షేత్రం ఇంత గొప్పది, పుష్కరం నదిలో స్నానం చేస్తే, గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తే ఈ పరిచయం వస్తుంది, ఇదంతా ఇన్ఫర్మేషన్. ఏంటని? జ్ఞానం అంటే అది కాదు. జ్ఞానం అంటే నువ్వు ఏదిగా ఉన్నావో, నువ్వు దేహం చోటు ఎలాగైతే తాదాత్యం పొందుతున్నావో, నీ మనస్సుతో ఏ విధంగా అయితే నువ్వు తాదాత్యం పొందుతున్నావో, నువ్వు ఏదిగా ఉన్నావో దానితో నువ్వు తాదాత్యం పొందితే అది జ్ఞానం. ఆ జ్ఞాన సంపాదన పట్ల మనకు కాంక్ష. ఈ నోములు వ్రతాలు ఇంటికి మన పెద్దలు పెట్టారు, గురువులోకి వెళ్ళటం రావటం, ఈ పెద్దలు ఎందుకు పెట్టారంటే, ఆ జ్ఞాన సముపార్జనకి మన బుద్ధిని సిద్ధం చేయటానికి ఇవన్నీ పెట్టారు. ఇదే జ్ఞానం కాదు, ఆ బుద్ధిని సిద్ధం చేయడం కోసం, బుద్ధిని పవిత్రం చేయడం కోసం మన పెద్దలు ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి నియమాలు. సత్యం, జ్ఞానం అంటే ఉన్న లోపల ఒక, నీకు ఒక లోపల ఒక వస్తువు ఉంది. చావుతోటి సంబంధం లేకుండా, పుట్టుకతోటి సంబంధం లేకుండా లోపల ఒక పదార్థం ఉంది. ఈ లోపల ఒక పదార్థం ఉంది, అదే సద్వస్తువు, అదే సత్య వస్తువు. ఆ సద్వస్తువు దగ్గరికి తీసుకెళ్లేవాడే గురువు. ఆ సద్వస్తువు దగ్గరికి ఎవరైతే నీకు దారి చూపిస్తాడో, మంచిలోకి నీ ఎవరైతే నేను కురిపిస్తాడో వాడే నీకు గురువు. నీ హృదయంలోకి నీకు లోటుకి ఎవడైతే నీకు ప్రసాదిస్తాడో వాడు గురువు. గురువు దగ్గరికి ఎప్పుడైనా మనం నేర్చుకోవడానికి వెళ్ళాలి, కానీ గౌరవాల కోసం వెళ్ళకూడదు. గురువు దగ్గరికి, ఏ గురువు దగ్గరికి మనం వెళ్ళినా గౌరవాల కోసం వెళ్ళకూడదు, నేర్చుకోవడానికి వెళ్ళాలి. అయితే ఒక జ్ఞాని కృష్ణుడు గీత ఏం చెప్పాడంటే, నీకు జ్ఞానం కావాలంటే ఇంకో జ్ఞానిని ఆశ్రయించు, ఆశ్రయించి అడిగి తెలుసుకో. అజనీయంగా కాదు, వినయంగా అడుగు. నువ్వు అడిగే విధానం ఎలా ఉండాలంటే వారికి చెప్పబుద్ధి కలగాలి. గురువుని అడిగే విధానం ఎలా ఉండాలంటే నువ్వు చెప్పబుద్ధి వారికి కలగాలి. అంటే కుంటితనంగా అడగకూడదు, ఏలనగా అడగకూడదు, ఎగచాటగా అడగకూడదు, గురువుని తెలుసుకోవాలని కాన్షియస్ అడిగితే ఆయన హృదయాన్ని ఓపెన్ చేస్తాడని. అందుకని కుంటితనంగా అడగకూడదు, ఎలా అడగాలో తెలుసుకుని అడగమన్నాడు భగవంతుడు గీతలో. జ్ఞానం కావాలంటే జ్ఞానాన్ని ఆశ్రయించమన్నాడు. ఆ జ్ఞానం అంటే ఏంటి? మనం మొన్న బడిలో చదువుకునే ఇన్ఫర్మేషన్ ఏం కాదు, లోపల ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు కదా, లోపల ఉన్నటువంటి పరమాత్మ వాడితో చదవచ్చు. ఆ చదువు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టికి ఎలా ఉంటుందో తెలియదు వాడికి. వారు ఉన్నారు, వారు అలా అలాగ ఉండరు, ఇలాగ ఉండరు, వారు ఉన్నారు, వారు ఉంటారు. ఆ ఉండటం అనేది ఎలా ఉన్నారు, ఆ ఉండటం అనే వస్తువుతో నువ్వు చదవచ్చు పొందటమే జ్ఞానం. ఎలా తెలియదు, సత్యం జ్ఞానం ఆనందం. అక్కడ ఏముంటుంది ఆనందం తప్పించే బ్రహ్మం ఎలా ఉంటుంది? ఆనందం ఆనందమే, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శుభం, దాని స్వరూపమే మంగళకరం. వారి సమక్షంలో కూర్చుంటే చాలు. మలయాళ చెప్పేవారు, భావశుద్ధి లేకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు. నీ భావాల్లో శుద్ధి రాకపోతే, నీకు వచ్చి చలంపూరులో కనుక శుద్ధి రాకపోతే నీకు ఎన్నడికీ ఆత్మజ్ఞానం కలగదు. భావశుద్ధి ఉండాలి, నీ తలంపుల్లో శుద్ధి ఉండాలి. నీ భావశుద్ధి లేదనుకు, నీకు వచ్చి తలంపుల్లో శుద్ధి లేదనుకు, నీకు ఆత్మజ్ఞానం కలిగే సమస్య లేదని మలయాళ శివరాలు చెప్తున్నారు. భావశుద్ధి జ్ఞాన సముపార్జనకి, జ్ఞాన మూలకానికి మార్గం చూపిస్తుంది. భావశుద్ధి లేకుండా జ్ఞానం సాధ్యం కాదు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మనం ఏదైనా ఆయన దగ్గర కూర్చొని అనవసరమైన మాటలు మాట్లాడుకుంటాం అనుకోండి, భగవాన్ అది అనవసరమైన మాటలు అంటారు ఆయన, అది జ్ఞానమా? నువ్వు మాట్లాడే మాట జ్ఞానమా? అంటే నువ్వు అజ్ఞానం మాట్లాడుతున్నావా? నువ్వు అసలు మార్గంలోనే లేవు, ఉన్నావా అనుకుంటున్నావు, చెప్పకుండా చెప్పదు, అది జ్ఞానమా? నువ్వు ఏదో మాట్లాడేవాడు, అది జ్ఞానమా? ఆ మాట నీకు ఉపకారమా, లేదా సమాజానికి ఉపకారమా? మనం పని చేస్తే మనకైనా ఉపయోగపడాలి, పని లేకపోతే సమాజానికైనా ఉపయోగపడాలి. సత్యం జ్ఞానం అనంతం, దానికి అర్థం దానికి ముగించుకుంటుంది. నీకు ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలిగిందో దానికి అది ముగి, ఆత్మజ్ఞానం ఆత్మశాంతి ఎప్పుడైతే కలిగిందో ఆ శాంతికి నీకు ముగింపు అంటూ ఉండదు. ఎండ్లెస్ దానికి ముగింపు లేదు అసలు. నీకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు దేహం ఉండటం ఉండకపోవటం చూడు సంబంధం. రమణ మహర్షి గారికి వచ్చినటువంటి మరణ అనుభవంలో కొన్ని క్షణాల్లో దేనింటే దానికి సంబంధం లేదని తెలిసింది, స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది. రమణ మహర్షి గారికి వచ్చినటువంటి అనుభవంలో బాగా అర్థం చేసుకోండి, కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల్లో ఆ భౌతిక దేహంతో ఆయనకి ఎట్టి సంబంధం లేనటువంటి అనుభవానికి అనుభవానికి వెళ్ళింది. అంటే కొన్ని ఆ దేవత అనుగ్రహం వల్ల, ఈశ్వర అనుగ్రహం వల్ల కొన్ని నిమిషాల్లో, సుమారు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో బ్రహ్మజ్ఞానం అయి కూర్చున్నారు. అది దేవత అనుగ్రహం. మనం కూడా చేసిన మంచి ఊరికే పోదు, చేసిన ప్రయత్నం ఊరికే పోదు. ఇంకోటి, మీరు 100కి 100 పాళ్ళు మంచి పని చేసినా విమర్శించేవాళ్ళు 150 మంది అంటారు. దానికి కారణం అసూయ. మన అక్కడ ఉంది నేను ఏ జిమ్ముడిలో ఎవరున్నారు? మీరు జిమ్ముడికి ఏదైనా ఉపకారాలు చేస్తున్నారు? మీరు ఉపకారాలు చేస్తే అందరూ సంతోషిస్తున్నారు అనుకోకుండా కొంతమంది సంతోషిస్తున్నారు. అంటే ఇప్పుడు నేను అన్నాను, ఆ కొంతమంది కూడా సంతోషించాలని అనుకోవటం లేదు, అనుకోవటం లేదు. ఈశ్వరుడు ప్రీత్యర్థం చేస్తుంది. ఆ సంతోషించే కొంతమంది కూడా మాకు మోక్షం ఎవరు, మోక్ష ఇచ్చేవాడు అంతర్యామగా ఉన్నాడు ఈశ్వరుడు, వాడు సంతోషిస్తే సరిపోతుంది. అయితే నేను ఏదైనా మంచి పని చేస్తాను కంటే జిన్నురేంటే జిన్నురే కాదు, ముఖం లేక మరొక మరొక అందరూ సంతోషిస్తారని ఎప్పుడు చేయలేదు. అందరూ మనల్ని గౌరవించాలనుకోవటం చివరికి పిచ్చతనం దారితీపిస్తున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, అందరూ మనం గౌరవించాలి, ఇంట్లో కూడా అందరూ గౌరవించాలి, సమాజంలో అందరూ గౌరవించాలి. మీరు లోపల అనుకుంటున్నారనుకోండి, మానసిక అనారోగ్యానికి దారితీపిస్తుంది. మన కోసం మనం పవిత్రులు, ఇప్పుడు పుష్కర స్నానం చేసి ఎవరి కోసం చేశాం? మన కోసమే చేశాం. మనం పవిత్రులవడం కోసం మన కోసం చేశాం, ఎవరి కోసమే చేయలేదు. అలాగే ఏదో మన ఉద్ధారణ కోసం మనం పని చేసుకోవాలి. అదే కృష్ణుడు గీతలో చెప్పింది, అదే నిన్ను ఉద్ధరణ చేసుకుని మనసును మంచి చేసుకో, నీ మనసులో సత్వగుణం పెంచుకో, నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించి. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని నువ్వు కనిపెట్టుకుండకు, ఎవరో వచ్చి నిన్ను ప్రేమించి సాధించి లాలిస్తారని కనిపెట్టుకుండకు అర్జున. ఎవరు వచ్చి నేను లాలించడానికి నువ్వు సాధన చేయవా, నువ్వు ప్రయత్నం చేయవా, నీ మనసును బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయవా, నీ మనసును పాడు చేసుకోకు. నేనేం ఇష్టం లేని వాడు ఏం చేస్తారు? నీ ఆత్మవిశ్వాసాన్ని చెదరగొచ్చేయడానికి చూస్తారు. ఆ మాటను నువ్వు పట్టించుకోవద్దు. నీ మనసు కుంగిపోతాంటే కుంగిపోనివ్వకో, ఆ మనసును పట్టుకో, ఆ మనసుకి ధైర్యం నేర్పు, ఆ మనసుకి ధైర్యం నేర్పు. ధైర్యంతో, నేర్పుతో, ఓర్పుతో నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయి. ఎన్నడూ పతనం అవటానికి ప్రయత్నం చేయకు. ఎవరైనా ఇతరులు నిన్ను పతనం అవటానికి ప్రయత్నం చేస్తే ఏం పట్టించుకోవద్దు. నీ మీద నువ్వు విశ్వాసం పెంచుకో, నీ సాధన నువ్వు చేసుకో, నిన్ను పవిత్రం చేసుకో, నీ అభివృద్ధి కోసం నువ్వు చూసుకో. ఎవరైనా అభివృద్ధిలోకి యాక్షన్ మరలే, ఏదైనా సహాయం వస్తే నీకు సంతోషమే, కానీ సహాయం కోసం లేదు చూడ. ఇంకోటి, సంకల్పానికి కూడా బలం ఉండదు గుర్తుపెట్టుకోండి. ఇంకో సరోజనం ఉంది, సరోజకి నేనేం సహాయం చేయలేకపోవచ్చు. సరోజ అభివృద్ధిలో ఉండాలి, సరోజ అభివృద్ధిలోకి రావాలి, భౌతికంగా అభివృద్ధిలోకి రావాలి, ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి రావాలి. సరోజకి జ్ఞానం కలగాలని మనసులో అనుకుంటాను అనుకోండి, నా సంకల్పం యొక్క ప్రభావం కూడా సరోజనికి పనిచేస్తుంది. భౌతికంగా ఏం చేయక్కర్లేదు అంటే నీకు సంకల్పానికి కూడా ప్రభావం ఉంది. మాటకే ఎంతో కొంత శక్తి ఉన్నప్పుడు లోపల చైతన్యం శక్తి లేకుండా ఎలా ఉంటుంది? నిజం, మనం మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి, మాటల కాడ జాగ్రత్తగా వచ్చి తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాక్కు తపస్సు చాలా ముఖ్యం, వాక్కు తపస్సు చాలా ముఖ్యం. తలంపులు వచ్చి తలంపుల విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి, బాగా జాగ్రత్త పడాలి. తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మాటలలో జాగ్రత్తగా ఉండాలి, చేతల్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మన చేతనైతే ఎవరికైనా ఉపకారం చేయాలి, ఉపకారం చేసే శక్తి లేకపోతే ఊరుకోవాలి, అపకారం మటుకు చేయొచ్చు, అది నేర్చుకోవాలి. జీవితం చేతనైతే మనకు ఉపకారం చేయాలి, ఒకవేళ ఉపకారం చేసే శక్తి లేదనుకోండి మాట్లాడుకోరుకోవటం. మన చేస్తాడు మనకి ఎవరికి అపకారం చేయకూడదు, చేస్తే రాబోయే జన్మలు అదే మనకి ఎదురవుతుంది. అంచేత జపం ఏం చేస్తుందంటే నీ సహజ స్థితికి తీసుకెళ్తుంది, ఇతర తలంపులను నీకు ఆపు చేసేస్తుంది, ఇతర తలంపులను ఆపు చేసేస్తుంది. రమణ మహర్షి గారు మళ్ళీ ఆయన గొడవలోకి వెళ్ళకండి, మీరు ఆయన దగ్గరికి జపాల గురించి చెప్పేవారు. విరూపాక్ష గుహలంటే ధ్యానం ఎలా చేయాలో ఒకరు చెప్పేవారట, జపం ఎలా చేయాలో ఆయన చెప్పు, జపం ఎలా చేయాలో ఆయనకి పుష్కర స్నానం ఆ స్నానం ఈ స్నానం లేదులేండి, అది జపం ఎలా చేయాలో నేను చెప్పేవారట ఆయన దగ్గరికి వచ్చి. మరి తర్వాత ఇంకోటి ధ్యానం ఎలా చేయాలో చెప్పేవారట, హోమం ఎలా చేయాలో చెప్పారు. నా దగ్గరికి అనేక మంది పెద్దలు వచ్చారు, జపాల గురించి చెప్పారు, వ్రతాల గురించి చెప్పారు, నూనెల గురించి చెప్పారు, తర్వాత ఏమి పుణ్యకర్మల గురించి చెప్పారు, తర్వాత ధ్యానం ఎలా చేయాలో చెప్పారు, తర్వాత అనేక విషయాలు చెప్పారు. అనేక విషయాలు చెప్పిన సృష్టిలో ఏది కూడా నా మనసును ఆకర్షించారు. ఏం చెప్పాను, ఆయన ఏదిగా ఉన్నాడో అది అయ్యి ఉన్నాడు కాబట్టి ఈ దేవుని మీద నాకు సృష్టిలో దేవుని మీద ఆకర్షణ కలగలేదు. ఏం చెప్పి సహజ స్థితి పొందినవాడు. ఆ సహజ స్థితే సమాధి స్థితి. ఆ సమాధి స్థితి అంటే ఏంటి అనుకోకండి, ఆ సహజంగా ఉంటాం, అక్కడ మనం సహజంగా ఉంటాం, నార్మల్గా ఉంటాం. మనం ఎప్పుడైతే మనకు సహజ స్థితి కలిగిందో మన శరీరాన్ని భగవంతుడు స్వాధీనం చేసుకుంటాడు, ఆ శరీరం ద్వారా ఆయన పనిచేస్తాడు. నేను ఎవరో చెప్తున్నారు, ఆ కృష్ణుడి విగ్రహం మురళి పెట్టుకుని ఊర్చా ఉంటాడు కదా, ఎవరో చెప్పారట కృష్ణుడి బొమ్మ పెట్టుకుంటే ఏమంటే ఈ బొమ్మని ఇంట్లో నుంచి వెంటనే తీసేయండి అని చెప్పారు. ఈ బొమ్మని ఇంట్లో నుంచి వెంటనే తీసేయండి, ఇంకా ఇంట్లో బయటకు ఊజేస్తాడు. పైగా మురళి పెట్టుకుని ఊదినట్టుగా ఉంది ఈ బొమ్మ, మీ ఇంట్లో వాళ్ళ కూడా బయటకు ఊదేస్తాడు, మీ జీవితం లేకుండా అయిపోతాడు, ఈ బొమ్మ వెంటనే తీసేయండి అన్నాడు. దాన్నే నెగిటివ్ మీనింగ్ అంటారు, దాని అర్థం అది కాదు. అది ఏం చెప్పాడు తెలుగులో చెప్పి దాన్ని నెగిటివ్ థింకింగ్ అంటారు. కొంతమందికి మీరు మంచి చేసినా చెడ్డగా తీసుకుంటారు. నిజంగా ఆ నెగిటివ్ ఆలోచన, ఆ నెగిటివ్ ఆలోచన వాళ్ళకి ఎప్పుడు తలకాయ పోతుంది, తలకాయ పడ్డని తలకాయ రెండు ఏదో మోసేట్టు ఉంటుంది. ఇరవై నాలుగు గంటల బరువు నెత్తిన మీద మోస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా విసుగు, ఎప్పుడు చూసినా విసుగు, ఎప్పుడు కళ్ళు అరబడిపోయి ఉంటాయి, ఎప్పుడు చూసినా విసుగు, ఎప్పుడు చూసినా నాన్ సెన్స్, ఎప్పుడు సెన్సూ, ఎప్పుడు నాన్ సెన్స్, ఎప్పుడు వాళ్ళు సొగపడడం మనం సొగపడినవారు. ఆ మురళి ఖాళీగా ఉంది కదా, నువ్వు చేస్తున్నాడు, మీ ఇంట్లో బయటకు పోతున్నాడు, అది తిరగే చెప్పాడు. అంటే ఆ మురళి ఏ విధంగా అయితే ఖాళీ అయిపోయిందో మన మనస్సు కూడా అలా ఖాళీ అయిపోతే మన హృదయం కూడా అలా ఖాళీ, హృదయం ఖాళీ అవ్వకుండా జ్ఞానం రాదు. మన హృదయం ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో మన మురళి కింద ఉపయోగించుకుంటాడు. ఇంకేది మాట్లాడినా మన నోరు మన మన శరీరం అంతా ఆయన స్వాధీనం చేసుకుని ఆయన పనిచేస్తుంటాడు వాడు జీవనం. మురళి ఏంటండి ఖాళీ, లోపల ఎలా ఉంటుంది ఖాళీ, లోపల ఏముండదు, గుంజ ఉండదు, లోపల ఏముండదు. అలా మురళి ఏ విధంగా అయితే ఖాళీ, మీరు హృదయం ఖాళీ అయిపోయిందో అవి ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఆయన మన స్వాధీనం చేసుకుంటాడు, ఆయన ఒక భాగం అయిపోతాం. మురళిని విడిచిపెట్టే విధంగా అయితే ఈశ్వరుడు ఉండడు, అలాగే మన కూడా జ్ఞానం కూడా ఈశ్వరుడు విడిచిపెట్టి ఎప్పుడు ఉండడు. ఇది దాని అర్థం ఏది, వాడేం చేశాడు, దాన్ని చెడగా చెప్పాడు. దాన్ని ఏమంటారంటే నెగిటివ్ థింకింగ్ అంటారు. ఏది జరిగిందో చెడ్డగా చెప్తారు, అంటే ఏది సక్రమంగా ఆలోచించరు, వాడు ఏదో క్రమంగా ఆలోచించరు, వ్యతిరేక బుద్ధితో ఆలోచిస్తారు. అంటే నువ్వు జపం చేసిన ధ్యానం చేసిన కొత్తగా సంపాదించిందంటూ ఏమి లేదు అయ్యా, ఇతర తలంపు ఉన్నాయి. ఒకే తలంపు మీద జపం ఉంచుతుంది, ఒకే తలంపు మీద ధ్యానం ఉంచుతుంది. జపం చేయగా 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 నీకు ఇతర తలంపులు రావు, ఉపయోగం లేని తలంపులు రావు, అనవసరమైన తలంపులు ఏమి రాదు అని నీకు జపం చేయగా ఒకే తలంపు మిగులుతుంది. ఆ జపం చేసే జప్పు కూడా హృదయంలోకి జారిపోతూ ఉంటాడు. జపం చేసే జప్పు కూడా అంటే ఆ తలంపు ఇతర తలంపులు రావు, ఈ జప్పే ఉంటాడు. వాడికి ఇతర తలంపు ఎప్పుడైతే రావటం లేదో ఆ మొదటి తలంపు, ఆ ప్రధాన తలంపు వాడు కూడా లోపలకు ఉపసంహరించబడతాడు. ఆ మొదటి తలంపు ఆ జపం చేసే జపి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి ఉపసంహరించబడి తాను ఎక్కడైతే ఏ చైతన్యం అయితే ఉదయిస్తున్నాడో, ఏ ఆనందంలో అయితే ఉదయిస్తున్నాడో అందులో ఐక్యమవుతాడు. ఈ జపి ఎప్పుడైతే బ్రహ్మంలో ఐక్యమైపోయాడు, అప్పుడు బ్రహ్మము తన స్వరూపంగా జపికి వ్యక్తం అవుతుంది. ఇంకోటి మీరు ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకుని జప ధ్యానముల గురించి భగవాన్ చెప్తున్నారంటే, మనం ఏదైనా అభివృద్ధి అభివృద్ధి అవుతాం అనుకుంటున్నాం అనుకోండి, లోపలనే బలహీనతలు మన అభివృద్ధి అవ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం బాగా అభివృద్ధిలోకి వచ్చేయాలనుకుంటాం అనుకోండి, ఈ జన్మాంతరం పూర్వజన్మల నుంచి వచ్చే వాసనలు ఉంటాయి మనకి, ఆ వాసన నుంచే తలంపు వస్తుంది, ఆ వాసన నుంచే తలంపు వస్తుంది. ఆ తలంపులు మన అభివృద్ధిలోకి రానకూడదు, అది విజృంభిస్తుంది. బాహ్య శత్రువులేమో మన అభివృద్ధిలోకి రానివ్వరు. బాహ్యమైన శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదం లోపల ఉన్న శత్రువు. వీళ్ళు అభివృద్ధిలోకి రానివ్వరు, వాళ్ళు అభివృద్ధిలోకి రానివ్వరు. బాహ్యంగా ఉన్న శత్రువుల కంటే లోపల ఉన్న శత్రువులు ఎక్కువ ప్రమాదకరం. ఇవన్నీ జయించడానికే, ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికే నీకు ఈ జపజ్ఞానములు సత్పురుషులు సారు. మీరు అనుకున్నాం తేలిక కాదు, లోపల బలహీనతలు ఉంటాయి కదా, ఆ భేద బుద్ధి ఉంటుంది కదా, ఆ దోషబుద్ధి ఉంటుంది కదా, ఆ దోషబుద్ధి పోవటానికే పుష్కరిస్తున్నాను, ఆ పాపబుద్ధి పోవటానికే పుష్కరిస్తున్నాను. మహాత్మా గాంధీ గారు అంటే ఉండరు, నేను పాపని ద్వేషించను పాపాన్ని ద్వేషిస్తారు. ఆ పాపం పోవటానికే, బుద్ధిలో ఉన్న పాపం పోవటానికే, బుద్ధిలో ఉన్న దోషం పోవటానికే పుష్కరిస్తున్నాను. పుష్కరుడు ఎవడు? మహాజ్ఞాని. అది ఎక్కడ ఉంటాడు? బ్రహ్మదేవుని కమండలంలో ఉంటాడు, నీరు రూపంలో ఉంటాడు. మనకి నీరు లేకపోతే రోజు ఎవరు మంచిది కావాలి, నీరు ఉండాలి, స్నానం చేయాలంటే నీరు ఉండాలి. నీరు లేకపోతే ఆ రోజే వెళ్ళి మన చర్మానికి కూడా నీరు అవసరం, నీళ్ళు అవసరం, ప్రతిదానికి నీరు. నీరు లేకపోతే రోజే వెళ్ళదు. ఆ నీటిని గౌరవించాలి మనం, నీటిని గౌరవించాలి. మనం గోదావరి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి నీరు విడుగు చేయట్లేదు, కానీ రాయలసీమలో ఉంటే అనంతపురం జిల్లాలో ఉన్నవాడికి బాగా నీరు విడుగు చేస్తుంది. అంటే మన చర్మానికి తాగటానికే కాదు, చర్మానికి కూడా నీరు అవసరం. కొంతమంది స్నానాలు చేసి గట్టిగా తోమేసుకుంటారు, చర్మం ఊడొచ్చేస్తుంది మనకి. అంత గట్టిగా తోముకోకూడదు, ఇలా ముట్టించుకుంటే సరిపోదు. గట్టిగా తోముకోక్కర్లేదు, మామూలుగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చర్మానికి కొంచెం నీరు ఉంటే చర్మంలో ఇంకుతుంది కొంచెం, అంటే స్కిన్ కూడా కొంత వాటర్ అవసరం. గట్టిగా తాగేసుకోకండి, అదే మామూలుగా చూసుకుంటే సరిపోతుంది. ఆ చర్మం మీద ఉన్న మీకు నీరు ఆ స్కిన్కి ఉపయోగపడాలి, అంటే స్కిన్ మృదుగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మనం ఇక్కడే ఇంటికాడ స్నానం చేసి ఇది మంచిది అంటే మనకి ఈ లోపల ఉన్న శత్రువుడు, బయట ఉన్న శత్రువుడు, మన దగ్గర జపం చేసుకుంటున్నాం అనుకోండి, ధ్యానం చేసుకుంటున్నాం అనుకోండి, ఒక యుద్ధం వాళ్ళకి. ఈ లోపల ఉన్న శత్రువుడు మనల్ని అభివృద్ధిలోకి రానివ్వడు, బయట ఉన్న శత్రువుడు అభివృద్ధిలోకి రానివ్వడు. ఆ జపధ్యానములు బాగా చేసుకుని, విచారణ బాగా చేసుకుని, బుద్ధిని చక్కగా సంస్కరించుకుని, ఆత్మవిశ్వాసం పెంచుకుని, మనోబలం పెంచుకుని, ధైర్యం పెంచుకుని, ఈ లోపల శత్రువుల్ని బయట శత్రువుల్ని జయించుకుంటూ వస్తేనే కానీ మనకు ఆత్మజ్ఞానం. రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన కొత్తలను వీటి మీద మూత్ర విసర్జన కూడా చేసేవారు. ఈ పిల్లకాయలు మూత్ర విసర్జన కూడా చేశారు. అయితే మీరు దృష్టిలో పెట్టుకోవాలి, మీరు ఎప్పుడైతే సాధనలో ప్రవేశించారో మీకు సాధనా బలం పెంచడం కోసం కొన్ని సంఘటనలు మీకోసం కల్పిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. అప్పుడు మీకు ఎంత ధైర్యం ఉందో చూసుకుంటూ ఉంటాడు. మీ లోపల పిరిగితలు ఉంటే పోగొట్టేస్తాడు, భయం ఉంటే తొలగిస్తాడు, అన్ని తొలగిస్తాడు, మరుపు ఉంటే తొలగిస్తాడు, జ్ఞాపశక్తిని పెంచుతాడు, వివేకాన్ని పెంచుతాడు, మీ బుద్ధిని సంస్కరిస్తూ ఉంటాడు. లోపల శత్రువుని బయట శత్రువుని ఎలా తట్టుకోవాలో తగినటువంటి శక్తిని ప్రసాదిస్తాడు, చివరికి మీకు ఆత్మజ్ఞానం ఇస్తాడు వాడే నారాయణ. అలాగే మీరు హనుమంతుడి జీవితంలో సుందరకాండలో చూస్తాడు మీరు రామాయణం సుందరకాండ. హనుమంతుడు లంకలోకి వెళ్ళటానికి ఎన్నో కష్టాలు పడతాడు, అన్ని కష్టాలు జయిస్తేనే కానీ వాడు లంకలోకి వెళ్ళలేకపోయాడు. ఆ లంకలోకి వెళ్ళటానికి ఎన్నో కష్టాలు పడ్డాడు హనుమంతుడు, కానీ ఆయన ఎన్నో కష్టాలు పడ్డా ఆయన జయించుకుంటూ వెళ్ళాడు. జయించుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఆ పని పూర్తయింది, అది పూర్తవును. నేను ఆ పని చేయడానికి వెళ్ళానండి, ఎవరు తిట్టారండి, అందుకు వచ్చేసానండి, ఎందుకని నీ బుడబొక్కల మాట్లాడు, బుడబొక్కల మాట్లాడు బలహీనత గుర్తుంది. నువ్వు కార్యసాధకుడు కాదని అర్థండి, ఎవరు తిట్టారండి, అందుకు వచ్చేసానండి, ఎందుకని నీ బుడబొక్కల మాట్లాడు, బుడబొక్కల మాట్లాడు బలహీనత గుర్తుంది. నువ్వు కార్యసాధకుడు కాదని అర్థం. ఈ సుందరకాండ చదువుతుంటే ఆంజనేయ స్వామి ఎన్ని కష్టాలు పడ్డాడో లంకలోకి వెళ్తానని తెలుస్తుంది. అలాగే మీకు భక్తులు కథలు చదువుతుంటే పండరీపురం రంగడం ఆ కృష్ణుడు భక్తులు చదువుతుంటే భక్తులు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుస్తుంది. ఏంటి ఒకే జన్మలో ఇన్ని కష్టాలు వచ్చేసినాయి మీరు అనుకోవచ్చు, వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా జన్మలు లేవు అంటే ఇంకో శరీరంలో కష్టపడటానికి అవకాశం లేదు. ఒక్కో కష్టం కొంచెం మన మధ్యాహ్నంలో పచ్చడి అంచుకున్నట్టు ఈశ్వరుడు వాళ్ళకి రుచిపించేసి పునర్జన్మ జరిగి అంటే భక్తుల జీవితాల్లో మీకు ఎక్కువ కష్టాలు పడ్డట్టు మీకు అలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అంటే మీకు కొంతకాలం నువ్వు ప్రయత్నం చేయాలి, జపం చేయ కొంతకాలం సేవ మీకు అలవాటు అయిపోతుంది, ధ్యానం చేయటం కూడా కొంతకాలం. ఇప్పుడు మీరు పొద్దున్న ఉదయం అరగంట సేపు ధ్యానం చేస్తే, మరి సాయంత్రం అరగంట ధ్యానం చేస్తే ఆ ధ్యానం యొక్క బలం లోపల అంతర్వాసిని కావాలి. తర్వాత ఎప్పుడు మనస్సును శాంతిగా ఉంచు, మనిషిని శాంతిగా ఉండాలి, మనస్సు శాంతిగా ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. లేదు మీరు ఎప్పుడు మనసు శాంతి, మీరు ఎత్తి పరిస్థితి మీరు అశాంతి తెచ్చుకోవద్దు. మళ్ళీ మీరే కష్టపడి మీరు అశాంతి నుంచి బయటకు రావాలి. మీరు ఎత్తి పరిస్థితులను మీరు ఉద్రేకపడద్దు. మీరు ఏదైనా ఉద్రేకపడితే మళ్ళీ ఉద్రేకం తగ్గించుకోవడానికి మళ్ళీ మీరు సాధన చేయాలి. అంటే మీరు ఎత్తి పరిస్థితులను మీ శాంతిని పోగొట్టుకోవద్దు. అంటే శాంతి అని శంకరాచార్య వారు ఏమన్నారంటే, స్త్రీకి నిజమైన భర్త ఎవరంటే శాంతి, పురుషుడికి నిజమైన భార్య ఎవరంటే శాంతి. శాంతి నిజమైన భర్త. పురుషుడికి నిజమైన భార్య ఎవరు? శాంతి. శాంతి లేకపోతే ఏంటంటే మన ఇంట్లో ఎంత సామాగ్రి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా శాంతి లేని వాడు సుఖపడు. అది గుర్తుపెట్టుకోండి. శాంతి లేని వాడికి సుఖం లేదు. అది శాంతిని సర్వ విధంలో ప్రయత్నం చేసి కాపాడుకోవాలి. అంటే నువ్వు జపం జపం చేయగా చేయగానికి చిత్తశుద్ధి కలదు. అంటే నువ్వు పుష్కర స్నానం ఎందుకు చేశాం? శుద్ధి కోసం. దేహశుద్ధి మనస్సుకు శుద్ధి. పుష్కరుడు ఉన్నాడు, ఈ 12 రోజులు పుష్కరుడు ఉన్నాడు, మన పవిత్రం చేస్తున్నాడు, లోపల స్నానం చేస్తే ఆ భావన ఉంది కదా, ఆ భావన బలం మనకు లక్షణాలుగా పుష్కరుడు. మనం అనుకోవటంలో కూడా మనం అనుకోవటంలో ఎవరు అంటారు అనుకోండి, ఎందుకంటే మీరు ఆ పుష్కర స్నానం వెళుతున్నారంటే మరి అలా అలా పుష్కర స్నానం చేస్తే మీరు జ్ఞానులు అయిపోతారు ఎవరు అంటే ఆ మాటలు మీరు పట్టించుకోరు. మీ ప్రయాణం ఎవరికో బ్రహ్మజ్ఞానికి పుష్కర స్నానం చేయడం పని లేదు. పుష్కరుడికి పుష్కర స్నానం ఎందుకు? ఆడే అందరినీ పవిత్రం చేస్తాంటే. పుష్కరుడే అందరినీ పవిత్రం చేస్తాంటే ఆయనకింకా స్నానం ఎందుకు? అయితే పుష్కరుడు ఎలా పవిత్రం చేసి పడేస్తాడట? 12 సంవత్సరాలకు ఒక నదిలో ఉంటాడు. 12 సంవత్సరాలకి అలా మన దేశంలో ఉన్న 12 నదులు ఒక నదిలో ఉంటాడు. ఈ 12 నదుల్లో ఆ నది, ఈ 12 సంవత్సరాలు ఆ నది ఏమైనా దోషాలు చేస్తే, ఆ నది ఏదైనా పొరపాట్లు చేస్తే, ఏదైనా నదిలో పొరపాటు ఉన్న వాళ్ళు స్నానాలు చేస్తే ఆ నది 12 రోజుల నుండి పవిత్రం చేసి వదిలేస్తాడట. వాడట స్నానం చేసేవాడే కదా. మనం ఏ నది అయితే స్నానం చేస్తున్నాం నదిని కూడా పవిత్రం చేస్తాడు వాడి. అంటే నీకు చిత్తశుద్ధి జపం వల్ల ఏం కలుగుతుంది? నీకు జపం చేస్తున్నావు అనుకో, ఇప్పుడు స్నానం చేసి వచ్చాం మనం. స్నానం దానం. అంటే ఈ 12 రోజులు మనకి ఏదైనా మనకు మనకు తోచింది మనకి ఎవరికైనా సహకరిస్తామంటే 3 రూపాయలు 2 రూపాయలు గుడ్డి వచ్చేసి. అంటే నీకు ఏం కలుగుతుంది? నువ్వు జపం చేయటం వల్ల, ఇప్పుడు ఈ స్నానం చేయటం వల్ల, జపం చేయటం వల్ల, దానం చేయటం వల్ల, పానం చేయటం వల్ల, దానం చేయటం వల్ల నీకు చిత్తశుద్ధి ఏం కలుగుతుంది? చిత్తశుద్ధి లేని వాడు, వాడు రాజకీయ రంగంలో ఉన్నా, వ్యవసాయ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, వాడు పొట్ట కోసం ఏ రంగంలో ఉన్నా, చిత్తశుద్ధి లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు. చిత్తశుద్ధి లేని శివ పూజ లేనయ్యా విశ్వదాభిరామ వినరగేమో. చిత్తశుద్ధి ముఖ్యం. ఆయన ఉపదేశాలలో కూడా వస్తుంది, చిత్తశోధకం ముక్తి సాధకం. నువ్వు చిత్తాన్ని శోధించకుండా, నీ మనస్సును శోధించకుండా, నీ మనస్సుని పరిశీలించకుండా, నీ మనస్సుని విశ్లేషణ చేయకుండా, నీ మనస్సుని విశ్లేషణ చేయకుండా, నీ ఈ మనస్సు గారంటే ఎవరు దాన్ని విచారణ చేయకుండా, మనస్సులో ఉన్న మనస్సు అంటే తలంపులు సమూహం, అందులో మొదటి తలంపు నేననే తలంపు, ఈ దేనినే తలంపు ఎవరు, దానికి నువ్వు అనుబంధం ఏంటి? నువ్వు విశ్లేషణ చేయకుండా, పరిశీలన చేయకుండా, దాని లోతుపాతులు చూడకుండా ఉంటే నీకు చిత్తశుద్ధి కలగదు. దాని విశ్లేషణ చెయ్యాలి. ఈ మనస్సు అంటే ఏమిటి, ఈ చిత్తం అంటే ఏమిటి, అదే విశ్లేషణ చెయ్యాలి. ఆ చిత్తం మన శరీరం మరణించిన తర్వాత మనం కూడా ప్రయాణం చేసేది చిత్తం, మనం కూడా ప్రయాణం చేసేది చిత్తమే మనస్సే. అంటే అది ఎవరో నువ్వు తెలుసుకుని దాన్ని పోగొట్టుకోవాలి. దాన్ని అది ఎవరో నువ్వు తెలుసుకుని నీ జ్ఞానానికి అడ్డొచ్చేది కూడా అదే, ఇతరులు ఎవరు కాదు, నీ జ్ఞానాన్ని అడ్డొచ్చేది కూడా నీ మనస్సే. అంటే భగవంతుడు చెప్పాడు, నీ మనస్సును నాకు ఇచ్చేస్తే నా స్వరూపాన్ని నీకు ఇస్తాను. నీ మనస్సుని నాకు ఇచ్చేసేవానికి ఇంక నీకు దుఃఖం. దుఃఖం ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. ఆ మనస్సు నాకు ఇచ్చేసేవానికి నీకు దుఃఖం ఏంటి? ఇష్టమేంటి? అయ్యిష్టమేంటి? తర్వాత మీరు దేని గురించి భయపడకండి, దేని గురించి కూడా భయపడకండి, భయరహితంగా ఉండండి. భయపడటంలో కూడా మీకు నెగిటివ్ థింకింగ్ వస్తుంది. మీరు ఏ విషయం గురించి భయపడకండి, భయరహితంగా ఉండండి, భగవంతుడు మీకు మేలు చేస్తారు. మీరు ప్రతి విషయానికి భయపడతాంటే ఆధ్యాత్మికంగా మీకు పురోగతి కాదు తిరోగతి వస్తుంది. అంటే జపం వల్ల నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, ధ్యానం వల్ల నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తాన్ని శోధించడం వల్ల ముక్తి కలుగుతుంది, చిత్తాన్ని శోధించడం వల్ల ముక్తి సాధించవచ్చు. అంత రహస్యం అంతా మనస్సులో ఉంది. ఆ మనస్సును శత్రువు చేసుకోకు, మిత్రుడిని చేసుకో, ఆ మనస్సును మిత్రుడిగా చేసుకో. నీ మనస్సు నీకు మిత్రుడైతే బయట ఎవరిలో కూడా నీకు అపకారం తలపెట్టినా నీకేం అపకారం జరగదు, నీ మనస్సు వల్ల నువ్వు బాగుపడతావు. అంటే నీ మనస్సును నువ్వు శుద్ధి చేసుకుని, నీ మనస్సును మిత్రుని చేసుకుంటే బయట 100 మంది మిత్రుడు కంటే నీ మనస్సుని మిత్రుడు నీకు ఎక్కువ ఉపకారం చేసు. అంటే నీకు జపం చేయగా చేయగా అజపస్థితి వస్తుంది. నీ జపం చేయగా చేయమొస్తుంది, అజపస్థితి వస్తుంది. నీకు జపం చేయగా నువ్వు కొంతకాలం ప్రయత్నం చేయగా ప్రయత్నం లేని స్థితి వస్తుంది. అప్పుడు నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా నీ ప్రయాణం. సాధన కూడా ఎప్పుడు చేయక్కర్లేదు. మనం బిగినింగ్ లో స్టార్టింగ్ లో సాధన చేయాలి. కొంతవరకు సాధన చేశాక అప్పుడు హృదయంలో మనకు ఆకర్షణ కలుగుతుంది. హృదయంలో ఈశ్వరుడు మనం ఆకర్షించడం మొదలవుతాడు. ఆకర్షణ వచ్చాక నీ సాధనతో సంబంధం లేకుండా ఇల్లు హృదయ గోహలో పడి ఎప్పుడు జీవితం పొడి ఇలా సాధన చేయాలని మనకు. అప్పుడు కొంత దూరం నువ్వు వెళ్ళాలి. కొంత దూరం అంటే లోపల హృదయంలో నీకు ఆకర్షణ కలుగుతుంది. రే ఆకర్షణ హృదయంలో నీ ఈశ్వరుడు ఆత్మ సంబంధించినటువంటి, బ్రహ్మకు సంబంధించినటువంటి ఆకర్షణ కలిగాక నీ ప్రయత్నంతో పనిలేదు. ఆ మహాప్రవాహంలో, ఆ మహాశ్రవంతిలో నువ్వు కలిసిపోతావు. ఎర్లీ స్టేజ్లో సాధన అవసరం. కొంత దూరం వెళ్ళాక సాధనతో పనులు. నీ ప్రయత్నం సంబంధం లేకుండా నమ్ముతావు ఆత్మత, నీ మనసు. అయితే కళ్యాణ గుణాలు, కళ్యాణ గుణాలు ఎందుకంటే ఆ లోపల వస్తువు అనుభవంలోకి రావటానికి. లౌకిక ప్రేమలకి లోతు ఏమిటట్టు? లౌకిక ప్రేమలో ఇవ్వమనుకోకండి. మీరు లౌకిక ప్రేమలకి అసలు కాళ్ళు కూడా తడవు. లౌకిక ప్రేమలు అంటే గోదావరిలో ఉంటుంది అనుకుంటున్నారు. మన కాళ్ళు కూడా తడవు లౌకిక ప్రేమ. లౌకిక ప్రేమలకి దత్తంలో లోతు ఉండదు. అంటే ఈశ్వరుడి కంటే మనల్ని ప్రేమించేవాడు ఎవడో లేడు. వరుణాచలేశ్వరుడు నువ్వే ఓంకార స్వరూపుడు, నువ్వే బ్రహ్మము, నువ్వే ఓంకార స్వరూపుడు, నువ్వే బ్రహ్మము. నువ్వు తప్పించి వేరుగా ఎవరు ఉన్నారు? ఎవరో లేరు కానీ నా మనసుకు అనిపిస్తాను నీకంటే వేరుగా ఎవరో ఉన్నారని. ఆ వేరుభావం నశించే వరకు, ఆ భేదభావం నశించే వరకు, ఆ భేద బుద్ధి నశించే వరకు ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు. దోషరహిత నీకు దోషం ఎలా ఉంటుందో తెలియదు, పాపం ఎలా ఉంటుందో తెలియదు, గురించి ఎలా ఉంటుందో తెలియదు, ఏమి ఎలా ఉంటుందో తెలియదు. నేను నీ నన్ను ఇక్కడికి వచ్చాను, నీ పాదాల దగ్గరికి వచ్చాను, నన్ను తీసుకొచ్చి నీ పాదాల దగ్గర చేర్చావు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఆ స్థితిని నాకు ప్రసాదించకపోతే లోకం నేను నిందిస్తాను. నీ విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టి అబ్బాయి ఇక్కడికి వచ్చేసాడు అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ్వరుడు ఇంత ఇంత త్యాగం చేసి, భగవాన్ ఇంత త్యాగం చేసి ఇక్కడికి వస్తే ఆయనకి అరుణాచలేశ్వరుడు ఆయన ఏం పట్టించుకోలేదు, ఉద్ధరించలేదు, ఇటువంటి అపరంగ నీకొద్దు, అపకీర్తి నీకొద్దు. నీ అంతర వాణి చేయవలసిన బాధ్యత నాకు, నన్ను నీ అంతర వాణి చేయవలసిన బాధ్యత నీకని వెళ్ళి అరుణాచలేశ్వరుడు. నీ దయ చూపించు, నీ కరుణ చూపించు. నీ దయకి అసాధ్యం అంటే ఏముంది? నీ కరుణకి అసాధ్యం అంటే ఏముంది? నీ దయకి మానవుడు ప్రయత్నంలో ఏదైనా అసాధ్యం ఉండొచ్చు, నీ కరుణకి నీ దయకి అంతా సాధ్యమని అరుణాచలేశ్వరుడు. అసాధ్యాన్ని సాధ్యం చేయగలవు, మాట్లాడని వాడిని మాట్లాడగించగలవు, కుంటి వాడిని పరిగెత్తించగలవు, అని నువ్వు చేయగలవు. మాట్లాడగానే వాడికి మాటలు నేర్పగలవు, కుంటి వాడిని పరిగెత్తించగలవు, కవిత్వం చేతగాని వాడికి కవిత్వం చెప్పించగలవు. నీకు నీ డిక్షనరీలో అసాధ్యం అంటే ఏం లేదు, నన్ను నియంత్ర వాడిని చెయ్యగలిగారు అరుణాచలేశ్వరుడు. ఇంకోటి మనం చారణం లేకపోతే జ్ఞానం రాదంటారు. ఈ గౌరవాలు లేదా దేహాభిమానాలు, దేహమే సర్వస్వం అనుకోవటం, దేహమే ఆత్మని బుద్ధి, మనం త్యాగం చేయకుండా జ్ఞానం రాదు. రామకృష్ణ పరమహంస చెప్పాడు, త్యాగి కాని వాడు జ్ఞాని కాలేడు. త్యాగం అంటే దాని అర్థం ఏంటి, నువ్వు కాని దానితో నువ్వు విడిపోతూ ఉండాలి, నువ్వు కాని దానితో నువ్వు విడిపోతూ ఉండాలి, నీ కాని దానితో విడిపోతూ ఉండాలి. కాని దాన్ని మనం కాని దానితో విడిపోతూ ఉంటేనే కానీ మనం ఏదైతే అవును దాంట్లో ఐక్యం కాదు. ఇదే రమణ మహర్షి గారు కూడా ఏం చెప్పారంటే, నువ్వు ఏదైతే కాదు దానితో నువ్వు ఎన్ని దానిలో అయితే తాదాక్ష్యం పొందుతావు, అన్ని దానిలో వరకు నువ్వు ఏదైతే అవునో దానికి సంబంధించిన వస్తువు నీకు అనుకున్నట్టు రాదు. నువ్వు కాని దాన్ని అవుననుకున్నంత కాలం ఏదో అవునో అది నీకు తెలియాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, నువ్వు కాని దాన్ని నువ్వు అవుననుకున్నట్టు కాలం నువ్వు ఏదో అవును అది నీకు అనుభవంలోకి రా. అంటే ఈశ్వరుడు ఎక్కడ నిలబడితే అక్కడ శేషుడి మాట చెప్పి ముగిస్తున్నాను. ఈ చివరి వాక్యం బంగారు మాటలు ఇలా గోల్డెన్ వాయిస్. జీవితం అంటే కాలువ కాదు, జీవితం అంటే బోధి కాదు, జీవితం అంటే నది కాదు, జీవితం అంటే మహాసముద్రం. అందులో తోడేళ్ళు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, నీ పైన నేను ఆర్చేసేవాడు అనేక మంది ఉంటే, నీ నువ్వు పురోభివృద్ధి రావడానికి ఆటంకాలు అనేక ఉంటాయి. సముద్రంలో మొసళ్ళు ఎలా ఉన్నాయో అలా నీ పురోభివృద్ధిని ఆర్చేసే సంఘటనలు వస్తాయి. ఆ రకమైన మనుషులు నీకు సాహసపడుతూ ఉంటాయి. కానీ సముద్రంలో ఈజీ వాడు ఈజీ 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 నీ ప్రతిబంధకాలన్నీ ఎదుర్కొని 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 మహా ఏక ఈజీ ఈ మహాసముద్రాన్ని ఈజీ 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 ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేసి ఒడ్డుకు ఎవరొస్తాడో అటువంటి వాడు మనకి పరమాత్మ జ్ఞానం కలుగుతుంది, వాడికి పరమాత్మ అనుభవం కలుగుతుంది, వాడు పరమార్థాన్ని పొందుతాడు. వాడికి జాగ్రత్త అవస్థ అంతా కూడా స్వప్నంతో సమానం అవుతుంది. అలా ఒడ్డుకు వచ్చిన వాడికి మాత్రమే, ఆత్మలో అయిన వాడికి మాత్రమే సృష్టి అంతా కూడా స్వప్నం మాత్రం నాకు తెలుస్తూ ఉంటుంది. నేను లేనట్టుగా తెలుస్తేనే ఉన్నది ఉన్నట్టుగా నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే నువ్వు సత్వగుణాన్ని కాపాడుకో, జపధ్యానములు చేసి సత్వగుణాన్ని పెంచుకో. సత్వగుణం నీ హృదయంలో సత్యానికి దారి కల్పిస్తుంది. అంటే జపధ్యానం విడిచిపెట్టద్దని చెప్పారు.